ప్రియమైన ఆత్మబంధువులారా, తైత్రీయ ఉపనిషత్తులో రెండు సాధ్యమైన తరపు రెండు విడిచిపెట్టద్దని చెప్పారు. ఒకటి అధ్యయనం, రెండు ప్రవచనం. అధ్యయనంలో అజాగ్రత్త పనికిరాదు, ప్రవచనంలో అజాగ్రత్త పనికిరాదు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయమని, మన ఇంట్లో పని చేసుకున్నా ఇతరులకు ఏదైనా మనం సహాయ సహకారములు అందించినా ఆ పని శ్రద్ధగా చేయాలి, భక్తిగా చేయాలి. పరమేశ్వరుడి పట్ల మనకున్న ప్రేమనే భక్తి అని అంటారు. ఆ భక్తి ఉన్నవాడు వాడు నా స్వరూపం పొందుతాడని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు. దానికి క్రమశిక్షణ మనకి జీవితంలో మనం చేస్తున్న ఆధ్యాత్మిక పురోగతికి మనం చేస్తున్నటువంటి సాధన, మన జీవితంలో క్రమశిక్షణ, మనం చేస్తున్న జపం, మన ధ్యానం, ఇవన్నీ పెట్టుబడి. ఏదైనా వ్యాపారం చేయాలంటే పెట్టుబడి పెట్టాలి. వ్యాపారం పెట్టుబడి లేకుండా వ్యాపారం జరగదు. అలాగే ఆధ్యాత్మికంగా మనం పురోగతి పొందాలంటే, ఈశ్వరుని యొక్క స్వరూపం పొందాలంటే కొంత పెట్టుబడి అంతా. ఆ పెట్టుబడి ఏంటంటే ఈశ్వరుని స్మరణ, భగవంతుడి స్మరణ వల్ల మనం పవిత్రం అవుతాం. భక్తుడికి అంతకంటే ఏం కావాలి? అదే పాయసం. పాయసం నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందో, భగవంతుని స్మరించుకుంటే భక్తుడికి అంత ఆనందంగా ఉంటుంది. ఆ భగవంతుని స్మరించడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే ఆ రోజుకి ఆ రోజు పవిత్రం అవుతాం. ఇంద్రియాలకి నిగ్రహం వస్తుంది, మనస్సుకి నిగ్రహం వస్తుంది, బుద్ధికి ఏకాగ్రత వస్తుంది, చివరిలో మోక్షం. ఇదంతా పరమేశ్వరుడు స్మరణ వల్ల, సర్వేశ్వరుడు ఈశ్వరుడు స్మరణ వల్ల ఇవన్నీ జరుగుతాయి. అయితే మనకు ఉండవలసినటువంటి వినయం కానీ, ఉండవలసినటువంటి భక్తి కానీ, ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి సజీవమైన విశ్వాసం కానీ కొంత కొరత ఉంది. దురదృష్టం ఏంటంటే మనం శారీరక ఆరోగ్యానికి ఇస్తున్న ప్రాముఖ్యత మానసిక ఆరోగ్యానికి ఇవ్వటం లేదు. ఇక శరీరం, ఈ చొక్కే ఈ శరీరానికి తొడుగు. ఈ శరీరాన్ని తొడుక్కోండి, ఈ చొక్కాయన ఇదో తొడుగు. అసలు యథార్థం చెప్పాలంటే చావు అనేది లేదు మనిషికి. అది ఏ మనిషికి చావు అనేది లేదు. అసలు చావు నూటుకు నూరుపాళ్ళు అసత్యం చావు అనేది. ఎంచడంటే ఇప్పుడు ఈ చొక్కా తీసేస్తాం, చొక్కా తీసేస్తే నాన్నగారు లేరని మీరు ఎవరు అనుకోరు. ఈ చొక్కా తీసి కొత్త చొక్కా వేసుకుంటాం, నాన్నగారు లేరని మీరు ఎవరు అనుకోరు. చొక్కా తీసేసినంత మాత్రం చేత నాన్నగారు లేకుండా పూర్వం ఉంటారు. అలాగే శరీరం పోయిన నాన్నగారు ఉంటారు. అంటే ఈ శరీరానికి తొడుగు ఈ చొక్క, ఈ శరీరానికి కట్టి ఉంచడానికి ఈ చొక్కా వేసుకున్నాం. లోపల జీవుల్ని కట్టి ఉంచడానికి పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు మనకు. ఈ చొక్కాయ మారినంత మాత్రం చేత శరీరం ఎలాగో ఉంటుంది. శరీరం మారినా జీవుడు అలాగే ఉంటాడు, నాన్నగారు అలాగే ఉంటారు. అంటే మనం చొక్కాలు ఎలా మార్చుకుంటున్నామో శరీరాలు కూడా అలా మార్చుకుంటున్నాం. సరే శరీరంలో ఎన్ని రోగాలున్నా ఇబ్బంది లేదు, ఒకవేళ తగ్గకపోయినా శ్మశానంలో అన్నీ కాలిపోతాయి. కానీ మనసులోని రోగాలు చాలా ప్రమాదం. మనసులోని రాగద్వేషాలు చాలా ప్రమాదం తీసుకొస్తాయి. మన జన్మలకు కారణం రాగద్వేషాలు. అది భగవంతుడి పాదాలను ఆశ్రయించకుండా రాగద్వేషాలు తగ్గు. వేదంలో ఒక మాట ఉంది, యజ్ఞం చేస్తూ అంటాడోడు, అగ్నిలో హోమం చేస్తూ నీరు హోమం చేస్తూ ఓ శివదేవుడో మహాదేవుడా, నేను ఏదైనా పొరపాటు చేసి ఉంటే అది నేను చేయలేదు, నాలో ఉన్న కోపం చేసింది, అంచేత నన్ను క్షమించాను. కొంతమంది కోపం ఎక్కువ వాళ్ళు పొరపాట్లు చేస్తారో చాలా బాధపడతారు. తర్వాత ఒకవేళ ఏదైనా పొరపాటు చేసి ఉంటే నాలో ఉన్న కోపం చేసింది, నేను చేయలేదు, అంచేత నన్ను క్షమించి, నువ్వు క్షమించకపోతే ఎవరు క్షమిస్తావని వేద మంత్రంలో అగ్నిహోత్రంలో హోమం చేస్తూ ఒక మంత్రం చెప్తారు. అంటే ఈ రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే. ఇష్టమైన చోట రాగం ఉంటాం, అయిష్టమైన చోట ద్వేషం ఉంటాం. రాగద్వేషాలన్నా కామక్రోధాలన్నా ఒకటే. ఆ రెండింటిలోంచి విడుదల పొందాలి. శరీరం ఉండగా అట్లా యొక్క వేగం తగ్గాలి. అంచేత మనకి శరీరం శ్మశానం లాగా వస్తుంది, అక్కడ కాలిపోతుంది, కాలి బూడిదైపోతుంది. కానీ లోపల జీవుడు ఉన్నాడు చూశారు, వాడికి చావు లేదు, వాడి ఉడికి శరీరాన్ని మార్చుకుంటాడు. అంటే శరీరంలో ఉండగానే, శరీరం అనే చొక్కా ఉండగానే ఆ జీవుడికి ఉన్న కల్మషాన్ని వదిలించాలి, ఆ జీవుల్లో ఉన్న దోషాలు వదిలించాలి, ఆ బుద్ధిలో ఉన్న దోషాలు వదిలించాలి. ఆ దోషాలు పోవటానికి సత్పురుషులతో సహవాసం, సద్గ్రంథముల యొక్క అధ్యయనం, తర్వాత జపతపములు. అంటే కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, భక్తి లేని జపం కంటే, భక్తి లేని తపస్సు కంటే, భక్తి లేని ధ్యానం కంటే ప్రేమతో భగవంతుడు చెప్పిన మాటలు వినటం వల్ల మీరు తొందరగా పవిత్రులు అవుతారని చెప్తారు. భక్తి లేని పూజల వల్ల ప్రయోజనం ఏమి లేదని. ఈశ్వరుడు కావలసింది మనం ఇచ్చే పుష్పాలు కాదు, ఆ పుష్పాలు ఇచ్చేటప్పుడు మనకున్న భక్తి, ఆయన పట్ల మనకున్న ప్రేమ, ఆయన పట్ల మనకున్న గౌరవం. అందుచేత మనం వినే చెవులతోటి వినే మాటలు, కళ్ళతోటి చూసే ఆ చూపులు, మనసులోకి వచ్చే తలంపులు, మన కోరికలు పెరిగేలా ఉండకూడదు. మాటల వల్ల కానీ, చూపుల వల్ల కానీ, తలంపుల వల్ల కానీ కామక్రోధములు పెరగకుండా చూసుకోవాలి. అది శరీరం ఉండగానే ఆ కామక్రోధం యొక్క వేగం తగ్గించుకోవాలి. అంటే చొక్కాలు మారితే శరీరాలు మారవు, శరీరాలు మారినంత మాత్రం చేస్తే లోపల జీవుడు అలాగే ఉంటాడు. జీవుడికి చావు లేదు. ఆ జీవుడు సాధన చేసి చేసి పరమేశ్వరు యొక్క అనుగ్రహం పొంది పరమేశ్వరు యొక్క స్వరూపాన్ని పొందే వరకు ఆ జీవుడికి శరీరాలనే చొక్కాలు వస్తూనే ఉంటాయి. అదే సంసారం. సంసారం అంటే ఇంట్లోనూ మనుషులు సంసారం కాదు, ఆ జీవుడికి వచ్చే పాతశరీరాలు పాతా ఉంటాయి, కొత్త శరీరాలు వస్తూ ఉంటాయి, అదే సంసారం. అంచేది చావనేది యదార్థం చెప్పాలంటే అసలు లేనే లేదు. చొక్కా లేనంత మాత్రం చేత నేను లేనని ఎవరైనా చెప్తారా? అలాగే శరీరం పోయినంత మాత్రం చేత నేను పోదు, నేనంటుంది లోపల. ఆ జీవుడు అలా కంటిన్యూ అవుతూ ఉంటాడు. అయితే వాడికున్న ఆ సంస్కారాలను బట్టి, వాడు చేసిన పనిని బట్టి, వాడిని మాటలు మాట్లాడిన బట్టి వాడికి ఒక సంస్కారం ఏర్పడుతుంది. మనకున్న సంస్కారాలను బట్టి, మనకున్న కోరికను బట్టి, మనకున్న టెండెన్సీస్ వాసనను బట్టి మనకు భవిష్యత్తు జన్మలు నిర్ణయింపబడతాయి. అయితే మనం దైనందిన జీవితంలో మన ప్రవర్తనలో చక్కగా చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుకోవాలి. హిందూ మతం చెప్పిన, బౌద్ధ మతం చెప్పిన, క్రైస్తవ మతం చెప్పిన ధర్మాన్ని ఆచరించాలి. ఇతరులు నీ పట్ల ఎలా ఉన్నా నువ్వు మటుకి ఇతరుల పట్ల నువ్వు చేసే డ్యూటీ మటుకి మానవద్దు. భగవంతుడు ఒకటే చెప్పాడు, పెద్ద పెద్ద తపస్సులు చేసే వాళ్ళకి గీతలో ఏమని చెప్పాడంటే, పెద్ద పెద్ద తపస్సులు చేసే వాళ్ళకి ఏ ఫలితం వస్తుందో, గంటల తరబడి కూర్చొని ధ్యానం చేసే వాళ్ళకి ఏ ఫలితం వస్తుందో, ఆశ లేకుండా పనిచేసే వాళ్ళకి అదే ఫలితం వస్తుందని చెప్పాడు. గంటల తరబడి పూజలు చేసే వాళ్ళకి, గంటల తరబడి జపాలు చేసే వాళ్ళకి, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయి తపస్సులు చేసే వాళ్ళందరికీ ఏ ఫలితం వస్తుందో, ఒక ఆశ లేకుండా పనిచేసిన వాడికి ఆ ఫలితం వస్తుంది, నేను వాడికి ఆ ఫలితం ప్రసాదిస్తానని భగవంతుడు. అంటే ఆశ వల్ల మనం పని చేస్తే బంధింపబడతాం, అంటే పుణ్యజన్మలు పెరుగుతాయి. ఆశ లేకుండా పని చేస్తే మనం విడుదల పొందుతాం, ఏంటి అజ్ఞానం నుంచి అవిద్యల నుంచి విడుదల పొందుతాం. ఆశ లేకుండా పని చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి ద్వారా మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. చాలా మందికి జ్ఞానం రావటం చాలా కష్టం అనుకుంటారు, కష్టమేమో కాదు. ముందు హృదయంలో నిర్ణయం గట్టిగా ఉండాలి. ఆత్మవిశ్వాసం నాడికి సృష్టిలో ఏది అసాధ్యం కాదు. మనం సరిగ్గా పని చేయటం మానేసి, సాధన చేయటం మానేసి, మన డ్యూటీ మనం చేయటం మానేసి దైవ సహాయం లేదని అంటాం, ఇది అన్యాయం. చాలా మన చేతిలో ఉన్న పని చేయటం మానేసి దేవుడు మనకు సహాయం చేయటం లేదంటాం, చాలా అన్యాయం. అండర్స్టాండింగ్ సరిగ్గా లేదని అర్థం. అంటే మన చేతిలో ఉన్న పని పూర్తిగా చెయ్యాలి, హృదయపూర్వకంగా చెయ్యాలి. మనం మారాలి, మనలో మార్పు రావాలి. మనం దైవాభిముఖంగా ఈశ్వరానుభవం పొందటం కోసం మనం ప్రయత్నం చేయాలి. ఒక నిశ్చయం, ఒక కృత నిశ్చయం, ఆ ఈశ్వరుడి పట్ల మన ఈశ్వరుడు ఉన్నాడనేటువంటి విశ్వాసం, చదివిన విశ్వాసం, మన మాట ద్వారా, మన చేత ద్వారా, మన తలంపు ద్వారా ఆయన అనుగ్రహం సంపాదించాలనేటువంటి విశ్వాసం, ఆ హృదయంలో మనకు గట్టి ఒక నిర్ణయం మనకు ఉండాలి. అప్పుడు మనకు శరణాగతి ఏర్పడుతుంది. ఆ శరణాగతి భావన ఎప్పుడొచ్చిందో మన శరీరంలో ప్రతి ఇంద్రియంలోని ప్రతి అణువులోని మార్పు వస్తూ ఉంటుంది. వాళ్ళు నేను చూడండి, కొంతమంది ముఖాలు చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటారు, శాంతిగా ఉంటారు. కానీ ఆ ముఖంలో ఆనందం రావడానికి, ఆ శాంతి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలియదు. ఆత్మసుఖం నిజంగా కావాలనుకున్నప్పుడు, ఆత్మశాంతి నిజంగా కావాలనుకున్నప్పుడు, అమృతత్వం అమృతానుభవం పొందాలనుకున్నప్పుడు ఇంద్రియ భోగాలు కొంచెం తగ్గించుకుంటూ రావాలి. అదే భాగవతంలో చెప్పాడు, ఇంద్రియ భోగాలు తగ్గాలంటే తగ్గవు. భగవంతుని గురించి మీరు స్మరించగా స్మరించగా విషయ సుఖాల పట్ల మీకు ఆసక్తి తగ్గుతుంది, విషయ సుఖాల పట్ల మీకు ఆసక్తి తగ్గే కొద్ది ఈశ్వరుని పట్ల ఆసక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది, అనురాగం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది. అంతే ఈశ్వరుడు గురించి శ్రవణం చెయ్యిందని భాగవతంలో చెప్పాడు. లోపల శుచిగా ఉండండి, బయట శుచిగా ఉండండి. శరీరం శుచిగా చూసుకుంటున్నారు కానీ లోపల శుచి మీరు చూసుకోవటం లేదు. లోపల శుచి అంటే మనస్సు శుచిగా ఉండాలి. మనసు ఎంత శుచిగా ఉంటే అంత తొందరగా మనకి బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రాహ్మణస్థితి కలుగుతుంది, ఆనందం పొందడానికి వారసులం అవుతాం. అంచేత మనకి చావు అనేది ఏదో ఉంది, చావు వల్ల ఏమి రాదు మనకి. చావు రాకముందే మనలో ఏదైనా మార్పు తెచ్చుకోవాలి. కానీ చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త శరీరం వచ్చిన తర్వాత మనం సాధన చేసి మారవలసిందే. కానీ మనం చనిపోయిన తర్వాత ఇతర లోకాలకి వెళ్ళినా అందులో మంచి లోకాలు ఉన్నాయి, చెడు లోకాలు ఉన్నాయి, అవన్నీ అక్కడ సాధన చేసి పనికి వచ్చే లోకాలు కాదు. అంటే శరీరం ఉండగానే ఈ కాలాన్ని పాడు చేసుకోకుండా సద్వినియోగం చేసుకుని సాధన చేసుకుని తరించాలి. ఆహార విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఆహార శుద్ధి లేకుండా చిత్తశుద్ధి కలగదు, చిత్తశుద్ధి లేకుండా జ్ఞానం కలగదు. అంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మనసు ఆరోగ్యంగా ఉన్నప్పుడు సాధన బాగా జరుగుతుంది. ఒకటి, మనం ఎంతో సాధన చేస్తూ ఉంటాం కానీ అభివృద్ధి కనిపించదు. మళ్ళీ సాధన చేస్తూ ఉంటాం, అభివృద్ధి కనిపించదు. కాళ్ళు కడుక్కుంటాం, మళ్ళీ బాడీ చేసుకుంటూ ఉంటాం. కాళ్ళు కడుక్కుంటాం, మళ్ళీ బాడీ చేసి, దీనికి కారణం ఏంటంటే మనం కొంత సాధన చేసి మళ్ళీ ఫెయిల్ అవుతాం, మళ్ళీ సాధన చేసి మళ్ళీ ఫెయిల్ అవుతాం. దీనికి ఒకటే కారణం, మమకారం. సాధన చేస్తున్నాం మమకారం అన్నప్పుడు అజీర్తి రోగం ఉన్నాడు చూడండి, తింటాడు రేణింపు ఉండదు, ఆ పొట్ట ఒకటి కనిపిస్తుంది, కాళ్ళు చేతులు కనపడదు. అలాగే ఈ మమకారం ఎక్కువ ఉంటాం, మనకేమవుతుందంటే సాధన చేస్తే దానికి రేణి, సాధన చేస్తాం ఏదో చేస్తాం కానీ మమకారం వల్ల, మనకున్న మమకారం వల్ల ఆ సాధనకి పురోగతి కలగటం లేదు. సాధనలో చాలా మంది ఫెయిల్ అవటానికి కారణం ఒక సాధన చేసినా రేణింపు లేకపోవటం కారణం, సాధన చేసినా వికాసం లేకపోవటం కారణం, సాధన చేసినా సిద్ధి కలగకపోవటం కారణం. ఒకటి అహంకారం, రెండు మమకారం. అహంకారం లోపల దాచుకున్నా, అప్పు దాచుకున్నా, అహంకారం దాచుకున్నా ఒకటి. అహంకారం అప్పు దాచుకోవటం, అహంకారం దాచుకోవటం రెండు ప్రమాదం. అప్పు దాచుకున్నా పెరిగిపోతా ఉంటుంది, అహంకారం దాచుకున్నా అది పెరిగిపోతా ఉంటుంది. అంటే కొంతమంది ఎంత నమ్రతగా ఉంటారంటే, పూర్వం మహాత్ముడు ఉండేవాడు, అది ఎదటి వాడికి ఏదైనా పండు ఇచ్చాడనుకోండి, లేకపోతే ఒక 5 రూపాయలకి ఐటీ ఇచ్చాడనుకోండి, తల ఉంచుకుని ఇచ్చాడు. ఇతరులకు మంచి చేసి మన రజోగుణాన్ని పెంచుకోకూడదు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నువ్వు పండు ఇతరులకు ఇచ్చావంటే ఆ పండు వల్ల నీకు సుఖం రావాలి, ఆ పండు తీసుకున్న వాడికి సుఖం రావాలి. రజోగుణంతో చేసి వల్ల, రజోగుణంతో ఏ పని చేసినా ఇచ్చిన వాడికైనా తీసుకున్న వాడికైనా సుఖపడదు. పూర్వం మహాత్ముడు ఉండేవాడు, అతను బాగా సాధనాపరుడు. అతనికి ఏదైనా ఒక మామిడి పండు ఇతరులకు ఇచ్చాడనుకోండి, లేదా ఒక అత్తి పండు ఇచ్చాడనుకోండి, లేదా ఒక 5 రూపాయలకి అయితే ఇచ్చాడనుకోండి, తల ఎత్తి తల ఉంచుకుని ఇచ్చాడు. మనం అత్తి పండు ఇచ్చి తల పైకి పడతాం, అది తల పైకి పెట్టేవాడు కాదు, అత్తి పండు తల ఉంచుకునేవాడు. ఏ పని చేసినా తల ఉంచుకుని చేసేవాడు, తల పైకి ఎత్తేవాడు కాదు. ఏ పని చేసినా తల ఉంచుకునే చేస్తాడు, కానీ తల పైకి ఎత్తే అలవాటు లేదు ఆయనకి. అసలు తల మంచి పని చేశాడు ఆయన జీవితంలో, కానీ అన్ని తల ఉంచుకునే చేశాడు. ఇది ఒక రెడీ గారు ఏంటంటే, మీరు బాగా ఉంది, మీరు ఏ పని, ఒక మామిడి పండు మాకు ఇస్తున్నారనుకోండి, మామిడిగా ఇవ్వచ్చు కదా, మా ముఖం చూసి వచ్చింది కదా, మా ముఖం కూడా చూడకుండా మీ ముఖం తల ఉంచుకుని మాకు ఇస్తారండి. మీరు మామిడి పండు మాకు ఇచ్చేటప్పుడు కూడా మీరు మా ముఖం చూడటం లేదు, ఊరికే మీ ముఖం తల మీ ముఖం కిందకి పెట్టుకుని మామిడి పండు ఇస్తున్నారు, ఏం పద్ధతి అని అడిగారు. అంటే ఆయన ఏమన్నాడంటే, నేనే వండండి ఇవ్వటానికి, అది సత్పురుషుడి లక్షణం. మీరు ఒకటి అనుకోండి, మంచితనం కూడా మీ ఊరికే రాదు, ఎంత కష్టపడితే వస్తుంది. మోక్షం అటు ఉంచండి, జ్ఞానం అటు ఉంచండి, మంచితనం కూడా ఎంతో కష్టపడిన వాడికి, సాధన చేసిన వాడికి వస్తుంది, కానీ లేకపోతే అది కూడా రాదు. ఆ రజోగుణం వేగం తగ్గాలి కదా, కామయేష క్రోధయేష రజోగుణ సమద్భవ, ఇవన్నీ రజోగుణంలోంచి వచ్చే వేగాలు ఈ కామక్రోధాలు. ఇవన్నీ ఆ వేగం తగ్గితే కదా మీరు తల ఉంచుకుంటారు, ఆ వేగం తగ్గకపోతే మీరు ఎక్కడ తల ఉంచుకుంటారు? అప్పుడు ఈ ఇంటికని మీరు తల ఉంచుకుని చేస్తున్నారు, ఈ పని తల పైకి ఎత్తి చేయటం లేదు, ఏ పని చేసినా తల ఉంచుకునే చేస్తున్నారు. నా మహాత్ముడు ఏం చెప్పారంటే, మీకు మామిడి పండు ఇచ్చేటప్పుడు నాకు సిగ్గేస్తుంది, ఎందుకు సిగ్గేస్తామంటే ఈ మామిడి పండు నేను ఇవ్వటం లేదు, భగవంతుడు ఇస్తున్నాడు, నేను ఇస్తున్నాను, నా చెయ్యి ఇస్తాను కాబట్టి నేను ఇస్తున్నాను మీరు అనుకుంటున్నారు, ఈ పండు నేను ఇవ్వటం లేదు భగవంతుడు ఇస్తున్నాడు, కానీ మీరేమనుకుంటున్నారంటే నేను ఇస్తున్నాను అనుకుంటున్నారు, అని చేతి నాకే సిగ్గేసి నేను తల ఉంచుకుంటున్నాను. భగవంతుడు ఈ మామిడి పండు నాకు ఇస్తే నీకు ఇవ్వగలుగుతున్నాను, కానీ లేకపోతే నేనేవ్వండి, ఈ అహంకారం నీకు మామిడి పండు ఇవ్వగలవా? భగవంతుడే నీకు ఇస్తున్నాడు, కానీ మీరేమనుకుంటున్నారు, నేను ఇస్తున్నాను అనుకుంటున్నారు, నేను ఇస్తున్నాను ఇవ్వటం లేదు భగవంతుడే నీకు ఇస్తున్నాడు, కానీ ఇచ్చింది భగవంతుడే, నేను ఇస్తున్నాను మీరు అనుకుంటున్నారు కాబట్టి నాకు సిగ్గు వేస్తుంది, నేను సిగ్గుపడుతున్నాను, అంచేత నేను తల ఉంచుకుని మీ ముఖాలు చూడలేకపోతున్నాను. మీరేమో భగవంతుని స్తోత్రం చేయటం మానేసి నన్ను స్తోత్రం చేస్తున్నారు, అంచేత మీ ముఖాలు చూడలేక నేను తల ఉంచుకుంటున్నాను, చేసేదేమో భగవంతుడు, నేను చేశాను మీరు అనుకుంటున్నారు, నేనేం చేయటం లేదు, భగవంతుడు చేస్తా అంటే నన్ను చేస్తా అంటే, నేను చేస్తున్నాను మీరు అనుకుంటే నేను సిగ్గుపడుతున్నాను, అంచేత తల ఉంచుకుంటున్నాను అని చెప్పాడు అతను. అంటే దీనివల్ల అతని ఏదైనా రజోగుణం ఉందనుకోండి, వేరు చూసహాన్ని చూస్తాం. ఇప్పుడు ఎవరికైనా మనం ఏదైనా సహాయ సహకారం అందించామనుకోండి, వాళ్ళు అవకాశం ఇస్తే మీరు సహకారం చేయగలరు, కానీ వాళ్ళ అవకాశం ఇవ్వకపోతే మీరు సహకారం చేయలేరు. అంటే మీరు పవిత్రులు అవ్వడానికి వాళ్ళు మీకు సహకరిస్తున్నారు, అది మర్చిపోకూడదు మనం. అసలు అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే, వినయం చాలా ముఖ్యం. వినయం మనకు పెట్టుబడి, ఏది ఆధ్యాత్మిక ప్రయోగతి, నైతిక నిష్ట, ఆధ్యాత్మిక భావనను మనం నిర్మించుకోవడానికి నైతిక నిష్ట పునాది. దాన్ని గౌతమ బుద్ధుడు చైతన్యం కలించే, బ్రహ్మము కలించే, దేవుడి కలించే, ఈశ్వరుడి కంటే ఎక్కువ నైతిక నిష్ఠ గురించి బోధించు. అంటే ఒక భవనానికి పునాది ఎంత ముఖ్యం, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలంటే నైతిక నిష్ట అంత ముఖ్యం. ఇతరులు మంచివాళ్ళే చెడ్డవాళ్ళే అది అనవసరం. మనకు మన డ్యూటీ మనం చేయటమే, నువ్వు రాగద్వేషాలు లేకుండా నువ్వు చేయవలసిన పని ఏదో నువ్వు చెయ్యి, నన్ను స్మరించుకుంటా ఉండి చేతులతో పని చేయమని నీ భగవద్గీతలు చెప్పింది. నువ్వు చేతులతో పని చెయ్యి, మనసులో నా స్మరణ విడిచిపెట్టకు, అప్పుడు నీకు ఇహం పరం రెండూ సాధించిన వాడు అవుతావు. పని పట్ల అశ్రద్ధ పనికి రాదు. మానవుడు పని విడిచిపెట్టకూడదు, పని మనిషిని విడిచిపెట్టాలి. మనం ఏదైనా పని బలవంతాన్ని విడిపించుకోవడానికి చూస్తే మనం వచ్చి జన్మలో భగవంతుడు ఆ పనే మంచిగా చేయిస్తాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. పని సక్రమంగా మనకు భగవంతుడు ఏ పని అయితే మనకి ఈ డ్యూటీ, ఏ డ్యూటీ అయితే మనకి ఇచ్చాడో ఆ డ్యూటీ చేస్తూ ఆయన అనుగ్రహాన్ని సంపాదించడానికి ప్రయత్నించు. అంటే సత్వగుణాన్ని సంపాదించుకోవాలి, రజోగుణాన్ని తమగుణాన్ని తగ్గించుకోవాలి. మనం అందరం ఎక్కడ ఉన్నామంటే తమగుణంలో ఉన్నాం, రజగుణంలో ఉన్నాం, కానీ ఏమని అనుకోవటం, ఎక్కడ సత్వగుణంలో ఉన్నామని అనుకుంటున్నాం, అక్కడ ప్రమాదం వస్తాం. అంటే ఇతరుల్లో ఏ దోషాలు ఉన్నాయో నీకు అనవసరం, నీలో ఏ దోషాలు ఉన్నాయో చూసుకుని అట్లా తొలగించు. ఇతరుల దోషాలు చూడటం నీకేం కలిసి వస్తుంది, నీకేం కలిసి రాదు. ఇతరుల శరీరాల్లో జబ్బులు చూడటం నీకేం కలిసి రాదు. నీ శరీరంలో ఏదైనా జబ్బు ఉంటా జబ్బులు విడుదల పొందటానికి ప్రయత్నం. అలాగే ఇతరుల బుద్ధిలో ఏమో దోషాలు ఉంటే ఆ దోషాలు కాదు, నీ బుద్ధిలో ఏ దోషాలు ఉన్నాయో తెలుసుకుని ఆ బుద్ధిలో నుంచి దోషాల నుంచి తొందరగా విడుదల పొందుతాము. ఆ బుద్ధిలో నుంచి దోషాల నుంచి నువ్వు తొందరగా విడుదల పొందలేవు. ఆ బుద్ధిలో నుంచి దోషాల నుంచి మనం విడుదల పొందాలంటే మన బుద్ధిలో ఏమో దోషాలు ఉంటే ఆ దోషాలు మనకు కనిపిస్తాంటే మనకంటే ఒక హయ్యర్ పవర్ ఒకటి ఉంది. నీకు నాకు ఈ ప్రకృతికి అంతా ఎవరెవరు, ఈశ్వరుడే దీనికి ప్రభు, మనకంటే శక్తివంతుడు. మనకంటే వివేకవంతుడు, మనకంటే తెలివి గలవాడు, మనకంటే అన్నిటికీ ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వజ్ఞుడు. ఆయనకి తెలియకుండా ఏది లేదు, ఆయనకి తెలియకుండా ఏమీ లేదు. అంతేత మనం ఏం చేయాలి, మనకంటే అతను శక్తివంతుడు అని హృదయపూర్వకంగా ఆయన ప్రార్థించాలి. మహాత్మా గాంధీ గారు చెప్పారు, శరీరానికి స్నానం ఎందుకు చేస్తాం, శరీరంలో ఉన్న మాలిన్యం పోవటం కోసం. అలాగే బుద్ధిలో ఉన్న దోషాలు పోవాలంటే నీళ్ల వల్ల పోదు. ఆయన పట్ల మనకు భక్తి ఉంటేనే మన వివేకాన్ని మనం కాపాడుకోగలం. ఆయన పట్ల మనకు భక్తి లేకపోతే మన వివేకాన్ని కాపాడుకోలేం. ఒకటి శనివారం వివేకం వచ్చినా ఆదివారం పోదు. భగవంతుడి పట్ల మనకు భక్తి ఉంటే మనకున్న తెలివిని, మనకున్న వివేకాన్ని, మనకున్న డిస్క్రిమినేషన్ ని కాపాడుకో. సాధకులు రోజు రెండు పూటలు స్నానం చేయటం మంచిది. శరీరం ఒకటి మనస్సుటి ఎంత చల్లగా ఉంటే అంత సాధన బాగా సాధుతుంది. ఈ శరీరం చల్లగా ఉండాలి, మనస్సు కూడా చల్లగా ఉండాలి. ఆ మనస్సు చల్లగా, మనస్సులో దోషాలు ఉన్నప్పుడు మనస్సు చల్లగా ఎలా ఉంటుంది అంటే, శరీరానికి మీరు నీటి పెట్టి రెండు పూట్లు ఎలా స్నానం చేస్తున్నారో అలాగే మీరు నిరంతరం ఈశ్వరుని ప్రార్థించడం వల్ల, ఈశ్వరుని స్మరించడం వల్ల మీ బుద్ధికి స్నానం అంటే మీ బుద్ధికి మీరు స్నానం చేయించడం వల్ల. అంటే మీరు ప్రార్థన అంటే ఏమిటి, మన బుద్ధిలో ఏమో దోషాలు ఉంటే వాటిని మనం తొలగించుకోవాలనే సంకల్పంలో అవి పోవు, అంత మాత్రం చేత పోవు. మనకంటే ఒక హయ్యర్ పవర్ ఉంది, మనం ఆయన ప్రార్థిస్తే, ఈశ్వరుడి పాదాలను ఆశ్రయిస్తే, మనం ఈశ్వరుని నిరంతరం స్మరిస్తుంటే ఆయన అనుగ్రహం వల్ల ఈ బుద్ధిలో ఉన్న దోషాలు పోతాయి. కేవలం మన సాధన, మనం తెలివితేటలు సరిపోవు. అంటే శరీరానికి స్నానం ఎటు ఉండదో, బుద్ధికి ప్రార్థన ఎటు ఉండదు. ఈ సృష్టి రూపంలో ఉన్నవాడు కూడా ఆయనే, అది వేరు, నువ్వు వేరు, నేను వేరు, అది వేరు, ఇది వేరు అని ఇలా వేరు బుద్ధి కలిగించేది మన అహంకారం. మనలో ఉన్నటువంటి అజ్ఞానం, మన మనసులో ఉన్న మానవ్యం, మనలో ఉన్నటువంటి మోహం, మనలో ఉన్నటువంటి ప్రపంచం మీద మనకున్న మమకారం, ఇవన్నిటిని ముద్ద చేస్తే దీన్నే అవిద్య అంట. ఈ అవిద్యలోంచి బయటకు రావటానికి మన పాటలు. అందుకే బహుజన్మలు కృషి చేస్తాను కానీ గీతలో నారాయణుడు అంటాడు, నువ్వు బహుజన్మలు కృషి చేస్తే కదా ఇలా చొక్కాలు మార్చుకుంటూ సావనేది లేనేలేదు. అసలు నీకు కొత్త శరీరం ఇచ్చి మళ్ళీ నీకు బాగా సాధన చేయించడానికి కొత్త శరీరం ఇస్తున్నాం, చావనేది అసలు లేదు. ఇది శరీరాలు నీ కొత్త శరీరాలు ఎందుకు ఇస్తున్నావు, మళ్ళీ సాధన చేసి బహుజన్మల్లో నువ్వు పుణ్యాన్ని ఆచరించి మంచి పనులు చేసి నీ మనస్సుకి మంచి సంస్కారాలు తెచ్చుకుని నువ్వు మంచి బుద్ధిని కలగజేసుకుని సాధన చేసి నా స్వరూపం పొందే వరకు నీకు ఇలా శరీరాలు మారుతాను ఉంటాయి, చొక్కాలు మారినట్టు. చావు అనేది లేనే లేదు. శరీరాన్ని మార్చడానికి అది మురికి చావు అని పేరు పెట్టారు, దానికి నిజంగా చావు లేదు. లోపల శుచి, బయట శుచి మనం చూసుకుంటున్నాం, లోపల శుచి మీరు చూసుకోవటం లేదు. ఆ లోపల శుచి కోసం మీరు ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. భగవంతుడు అందుకే మీకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. భగవద్గీత చదువుతున్నాం మనం కానీ సరిగ్గా అర్థం అవటం లేదు. మన బుద్ధిలో ఉన్న దోష, మనం భగవంతుని స్మరించగా స్థూల బుద్ధి తగ్గుతుంది, బుద్ధి సూక్ష్మత పెరుగుతుంది. ఆ బుద్ధి సూక్ష్మత పెరిగి కొన్ని బహు సున్నిత విషయాలను కూడా గ్రహించే శక్తి మనకు కలుగుతుంది. మీకందరికీ ఆనందం కలుగుతుంది. హృదయంలో ఆనందం ఉంది, హృదయంలో శాంతి ఉంది, హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నారాయణుడు హృదయంలో ఉన్నాడు. వాళ్ళు ఉన్నది ఆనందమే, వాళ్ళు ఉన్నది శాంతి. అది కలుగుతుంది మీకు. కొంచెం మోహం తగ్గిపోదు, అజ్ఞానం తగ్గిపోద్ది, అహంకారం తగ్గిపోద్ది, మమకారం తగ్గిపోద్ది. ఇది రెడ్యూస్ అయ్యకూడదు, దాని వెలుగు, దాని శాంతి మీరు అందుబాటులోకి వస్తుంది. ఇక్కడ నుంచి భీమవరం వెళుతున్నాం అనుకోండి, మనం భీమవరం వెళ్ళి కొద్ది లంటలు కూడా దూరం అవుతుంది. అలాగే మన జ్ఞానాన్ని సముపార్జించుకుంటా అంటే, ఈశ్వరుడు పాదాలయంతో భక్తి మనం పెంచుకుంటా అంటే, మన హృదయంలో ఉన్న ఆనందం మనకు తెలుస్తూ ఉంటుంది, మన హృదయంలో ఉన్న శాంతి మనకు తెలుసు. ఆనంద అనుభవం పొందినప్పుడు, ఆ శాంతి మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు మనకు బుద్ధికి సూక్ష్మత కూడా కాదు. మేము లౌకిక వ్యవహారాల్లో ఉంటున్నాం, మీరేదో ఇక్కడ ఆశ్రమంలో కూర్చున్నారో, అరుణాచలం అనుకుంటున్నారు. మాకు ఒక్క పని ఏంటంటే, చాలా పనులు ఉన్నాయి మాకు. మీరు శుభ్రంగా అరుణాచలంలో కూర్చున్నారు, ఆశ్రమంలో కూర్చున్నారు, రోజు ఉదయం సాయంత్రం సాపాటు పెడతాండి, భోజనం చేస్తున్నారు. మీరు అనుకోవటానికి ఏంటి అరుణాచలం అనుకుంటారు. మాకు చాలా హాయిగా మీకే మీరు సోఫాలో కూర్చుని ఉన్నారు, ఏదో వచ్చిన వాళ్ళకి నాలుగు మాటలు చెప్తున్నారు. మరి మా మాట ఏంటి, మేము చాలా లోక వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నాం, తలమునకలుగా ఉన్నాం. మామూలు వ్యవహారాలు కాదు, ఏ రోజు వ్యవహారం చూసుకోకపోతే ఆ రోజే గడవదు, ఇలా ఉంది మా పరిస్థితి. మీరేమో ఏదో సమాధి సుఖం ఉందంటున్నారు, అదే అంటున్నారు, ఇది అంటున్నారు, సమాధి సుఖం అంటున్నారు, ఏదో మోక్షం లోపల ఆత్మను తెలుసుకుంటే సుఖం వస్తుంది అంటున్నారు, సమాధి స్థితిని పొందాము అంటున్నారు. అన్ని మాట ఎగురుతాయి, అన్ని మాట క్వశ్చన్ చేస్తే నీ భక్తులు ఆ సమాధి వంక చూడే చూడరు వస్తారు. వాడు ఏమో వస్తే వస్తుంది, రాత్రి మాట్లాడదు. వాడికి భక్తి ప్రభు, జ్ఞాన నిశ్చితమైన భక్తిని వాడు అంగీకరించారు. నేను పెద్దవాళ్ళు అని ఇళ్ళకాడ కూర్చొని, నేను పెద్దవాళ్ళు అయిపోయింది, పెద్ద పోవాలి అయిపోయింది, నీకు పాడే రోజులు వస్తున్నాయి కాబట్టి ఆ బుద్ధి పుడతామంటారు. నేను జోగులు అవ్వాలి, జ్ఞానులు అయిపోవాలి, లేకపోతే సమాధి స్థితి వచ్చేయాలి, అలా కృష్ణ భక్తులు అని నాకు భక్తి చాలంటారు. ముక్తి నేను కోరుకోం, ఇస్తే వద్దను కానీ కోరుకోం, మాకు ఇది చాలు. అంటే కొంతమంది ఒక కృష్ణ భక్తి కృష్ణుని మీద ఎంత ప్రేమ ఉంటుందంటే, మాకు ఎలాగే ఉండని మాకు ముక్తి కూడా వద్ద. వాళ్ళు ఈ సమాధి మనం వేదాంత మాటలు చెప్పుకుంటున్నాం కదా, ఈ సమాధులు అనే జ్ఞానాలు అనే ఏమో ఆ విషయాలు మాకు వద్ద మాట ఇది సరే. జ్ఞానంతమ్మా, నేను విషయ భోగాలు తగ్గించుకోవాలి అనుకోవటం లేదు, విషయ సుఖాలు తగ్గించుకోవాలని ఏమో అనుకోవటం లేదు. నీ స్మరణ వల్ల, నీ భక్తి వల్ల ఎక్కడెక్కడ కండిషన్ లో పడిపోతున్నాయి. ఇది నిత్యము, ఇది అనిత్యము, మనకు వేదాంత మాటల్లో చెప్తారు కదా, వాళ్ళు ఏమంటారు, నిత్యము నువ్వే, అనిత్యము నువ్వే. మాట వేదాంత మాటలు ఏం చెప్తారంటే, మాకు ఇది నిత్యము, ఇది అనిత్యము, ఆత్మ నిత్యము, శరీరం అనిత్యము,
ఎలా చెప్పారు, నువ్వు ఆత్మ నీ శరీరం కూడా మాకు ఆత్మ, నిత్యము నువ్వే, అనిత్యము నువ్వే, సుఖము నువ్వే, దుఃఖము నువ్వే, గౌరవము నువ్వే, అగౌరవము నువ్వే, అన్ని నువ్వే. మా ఆ శరణాగతి వల్ల వాళ్ళకి ఆ శక్తి కడుతుంది.
మేము కష్టపడతామండి, మీరు సోకి వచ్చినా నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నారు, మీ భోజనం
పెడుతున్నారు అని చేస్తున్నాను. అంటే నువ్వు పని చేసుకునే ప్రయత్నం నేను చేస్తాను.
మనం ఇంటికాడ అశాంతిగా ఉంటే గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటే శాంతి రావాలి. ఇంటికంటే గుడి పదిలంగా ఉండాలి, అది గుడి అంటే. అంతేకాదు ఇప్పుడు గుడి పేరు చెప్పి రికార్డింగ్ డ్యాన్స్లు ఏంటి, రికార్డింగ్ డ్యాన్స్లు గుళ్ళే ఎందుకని మామూలు వీధిలో పెట్టుకొస్తుంది కదా, గుడి ఆవరణలు ఎందుకు? ఆ భక్తి వాతావరణం పాడు చేయటం కాకపోతే దానికి ఏమో గ్రామస్తుల సపోర్టు, దానికి పెద్ద పెద్ద చందాలు, దానికి వార్షికోత్సవాలు. భాగవతంలో ఇది అపూర్వంగా చెప్పాడు విషయం. అపూర్వం, అద్భుతం, ఉదాత్తం. విగ్రహాన్ని ఆరాధిస్తే, రాళ్ళను ఆరాధిస్తే పవిత్రత వస్తుందా అని. ఇప్పుడు మనం గుళ్ళోకి వెళ్తాం, ఒక రాయిని పెడతాం, రాముడో కృష్ణుడో శివుడో ఒక రాయిని పెడతాం. ఆ రాముడు వల్ల ఆ విగ్రహాన్ని రాయిని ఆరాధించడం వల్ల నువ్వు పవిత్రుడు అవుతావని దీనికి భాగవతంలో సమాధానం చెప్పాడు వ్యాసుడు. అది రాయి రాయను కోవటం వల్ల నువ్వు పవిత్రుడు కావు. రాతి మీద నీకు దేవతా బుద్ధి ఉంటుంది. ఆ రాతి మీద ఇప్పుడు కృష్ణుడు విగ్రహం పెట్టాడు అంటే అది కృష్ణుడు బొమ్మ కాదు, కృష్ణుడే అని ఆ విగ్రహంలో నీకు దేవతా బుద్ధి కనుకుంటే నీకు ఏకాగ్రత కలుగుతుంది, నీకు పవిత్రుడు అవుతావు, నీకు మోక్షం వస్తుంది. ఈ రాళ్ళను పూజిస్తున్నారే అంటే అనుకుంటారు కొంతమంది. ఆ పూజించేవాడు రాయిని పూజించడం లేదు, ఆ రాయిలోనే దేవతలను పూజిస్తున్నారు. కృష్ణుడు విగ్రహాన్ని పూజించి వస్తున్నాం అంటే అక్కడ బొమ్మను పూజించి రావటం లేదు, అక్కడ ఆ విగ్రహం రూపంలోన రాయి రూపంలోన కృష్ణుని పూజించి వస్తున్నాం. ఆ రాయిలో కూడా నీకు దేవతా బుద్ధి ఉంటే నువ్వు పవిత్రుడు అవుతావు, నీకు ఏకాగ్రత కలుగుతుంది, మూల నిగ్రహం కలుగుతుంది, ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, విషయ భోగాలకు దూరం అవుతావు, పరమశాంతి నేను ఆవరిస్తుంది అంటాడు భాగవతంలో. అపూర్వంగా చెప్తాడు ఆ విషయం. అంటే నువ్వేదో బాధ చేసుకుంటున్నావు, నేను కష్టపడిపోతున్నాను అలా అనుకోకు. అహంకారం చెయ్యి, నువ్వు చేయొద్దు అంటున్నావు కదా, అహంకారం లేకుండా చెయ్యి. భగవంతుడు నీకు ఏ పని అప్పు చెప్తే ఆ పనే చెయ్యి. నీ ఇంట్లో నలుగురిని పోషిస్తున్నావు అంటే వీళ్ళందరూ నేను పోషిస్తున్నాను అలా బాధపడకు. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశంగా చెయ్యి. అది భగవంతుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, అవకాశాన్ని పూర్తి చెయ్యి. నేను లోకంలో అనేక కోట్ల మంది జన్మ ఉన్నారు, ఆ పది మంది నీ ఇంటికి రావటం అదేదో పూర్వ జన్మాంతరాన్ని బట్టి నీకు అలా అది తటస్థపడింది. నీ డ్యూటీ నువ్వు చేసి. ఇప్పుడు ఇక్కడ కాలేజీ కట్టారు, భారతదేశంలోని పిల్లలందరూ వచ్చి కాలేజీలో చదువుకుంటారండి. భారతదేశంలో పిల్లలందరూ వచ్చి కాలేజీలో చదువుకుంటారు. వీళ్ళ అంకలు కూడా లేని వాళ్ళు, వీళ్ళ అంకలు కూడా పరిసర గ్రామాల్లోనూ వచ్చి ఇక్కడ చదువుకుంటారు అంతవరకే. అలాగే మీ ఇంట్లో పది మంది వచ్చారండి, దేశంలో పదలందరూ మీ ఇంటి ప్రారంభాన్ని బట్టి మీ ఇంటికి వచ్చారు వాళ్ళు. అంటే ఏదో భారంగా మటుకు చేయకు. ఇతరుడు భగవంతుడు మీకు అర్పించిన పని ఇతరుగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, ఓర్పుగా చెయ్యి. మీ పని వల్ల నువ్వు బంధం నుంచి బయటకు రావాలి, కానీ నువ్వు పని వల్ల నీ బంధం పెంచుకోవద్దు. నువ్వు అహంకారం లేకుండా పని చేస్తుంటే దాని అంతా అదే జరిగిపోతుంది. శక్తి నీకు అది, శక్తి ఈశ్వరుడు. అంచేత వాడు నువ్వు ప్రార్థించడం ఈశ్వరుడు. నువ్వు ఈశ్వరుడు మీద భారం వేసి పని చేస్తా అంటే నువ్వేం తయారవ్వు, పని దానంత నువ్వు జరిగిపోతా ఉంటుంది. అంచేత నువ్వు పని పని ఉందనుకో మానేయాలి, మానేయాలి అనుకోవద్దు. పని లేదనుకో, ఏదైనా పని చే ఏదైనా పని వస్తే బాగుండే పని ఇలాగ అనుకోవద్దు, అలా అనుకోదు. మళ్ళీ ఒడి మీద దుమ్మంతో మోసుకోవద్దు. నీ చేతిలోని పని శ్రద్ధగా చెయ్యి, తర్వాత భగవంతుని స్మరించు. తర్వాత నీ చేతిలో పని లేదనక టైంకి భగవంతుని స్మరించుకో, భగవంతు ఆసాధించి రోడ్డు మీద దుమ్మంతా మళ్ళీ పని లేదని వెళ్ళి రోడ్డు మీద దుమ్మంతా నేను ఎత్తుకు రాసుకో. భగవంతుని నీ శరీరానికి ఇచ్చిన పని చెయ్యి, మిగతా టైం అంతా భగవద్గుణం పొందడానికి ప్రయత్నం చేసుకో. నువ్వు చేసి పని మా శ్రద్ధగా చేసుకో. ఆ పని అయితే ఇంకో పని ఏదైనా చేస్తే బాగుంది, ఇంకో పని ఏదైనా చేస్తే అలా కల్పించుకోవద్దు. నువ్వు భగవంతుడు ఒక శరీరం ధర ఒక పని చేయిస్తూ ఉంటాడు, నీ వంతు పని నువ్వు శ్రద్ధగా చెయ్యి. అందుకని నీకు సహజంగా వచ్చిన పని చేయడానికి కల్పించుకోవద్దు. పని పేరు మీద ఆనందం లేనిపోయిన విషయాలు లేదు, నువ్వు కల్పించుకోవద్దు. ఒకసారి మంచి కలిసి చెడు ప్రస్తుంది. అందుకే భగవంతుడు చెప్పారు, సాధ్యమైనంత వరకు నీ ఇతరుల వ్యవహారాల్లో కలగ చేసుకోవద్దు. ఏంచదంటే అలా కలగ చేసుకోవడం వల్ల అహంభావన పెరుగు. అంటే ప్రమాదంలో పడకు, బహు జాగ్రత్తగా ఉండు. పని పని నేను మన్నించదు, ఇది నేను చేస్తున్నాను అని తలంపే బంధిస్తుంది. ఈ మధ్య నేను ఎవరితో అన్నాను, మీ ఇంటికాడ మీ పిల్లలను చాలా బాగా చదివించారని అభివృద్ధిలోకి వచ్చా. ఆయన వెంటనే ఉన్నాడు, నేనే ఉన్నాను చదివించడానికి. వాళ్ళ దగ్గర అడిగినప్పుడు 10 రూపాయలు ఇచ్చానంటే వాడికి చదువు రాలేదనుకున్నాడు, శ్రద్ధగా చదువుకోలేదానికి నేనేం చేస్తాను, నేను చదివించాను నేను ఉద్ధరించాను అనుకోవడం పొరపాటు. అది వాళ్ళు అడిగినప్పుడు 10 రూపాయలు ఇచ్చాను, అంతకంటే నేను చేసింది ఏం లేదు. వాళ్ళంతరాలు కష్టపడ్డారు, అభివృద్ధిలోకి వచ్చారు. నేనే ఉన్నా సార్, వాడికి శ్రద్ధ లేదనుకోండి, చదువు పట్ల భక్తి లేదనుకోండి, జీవితంలో అభివృద్ధిలోకి రావాలనే కాంక్ష లేదనుకోండి, నేనే ఉండి చదివించడానికి, నేను చదివి చెప్పించే మటుకాడికి వస్తుందా అని ఈ మాటలన్నీ కల్పించుకోవటం మారాయన. మన డ్యూటీ ఏదో చేయటమే, మన డ్యూటీ ఎంతవరకు, డ్యూటీ అంతవరకే చేయటం. మనకు పూర్వజన్మ ప్రారంభం, మనకు ప్రారంభం ఎలా ఉందో ఇంట్లో వాళ్ళకి కూడా ప్రారంభం అలా ఉంటుంది. పూర్వజన్మ అనుబంధాన్ని బట్టి ఒక ఇంట్లోకి వచ్చాం అంటే పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఒకరికొక ప్రవృత్తి, ఒక సంస్కారం దాన్ని బట్టి పని చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళు 10 మంది ఒకే పని చేయమంటే ఎక్కడ కూర్చుని ఒక పని చేయరు. అది జన్మాంతరాన్ని బట్టి ఆ పని, ఆ ప్రారంభం వాడికి చేయిస్తూ ఉంటుంది. అంటే పని పని వదిలి పెట్టడానికి నువ్వెవడో, చేయడానికి నువ్వెవడో, ఒక అతీతమైన శక్తి ఉంది. ఆ అతీతమైన శక్తి నీ చేత ఆ పని చేయిస్తూ ఉంటుంది. ఒక హయ్యర్ పవర్ ఉంది, ఆ పని నీ చేత చేయిస్తూ ఉంటుంది. నీ శరీరం ద్వారా జరగిన పని ఇంకా జరగదని, జరగవలసిందే పని అలా జరుగుతూ ఉంటుంది. ఇదంతా కంట్రోల్ ఒకడున్నాడు, యజమాని ఒకడున్నాడు, ఈశ్వరుడు ఒకడున్నాడు, ప్రభు ఒకడున్నాడు, ఆయన నియమిస్తూ ఉంటాడు ఈ జీవకోటిని. ఆయన ఆదేశ ప్రకారం మనం చేయటమే. అయితే ఆయన మనకు సమర్పించిన పని, ఆయన మనకు అర్పించిన పని, మన వాటా కేటాయించిన పని నిర్మలంగా చేయాలి, నిశ్చలంగా చేయాలి, ఏకాగ్రంగా చేయాలి. ఏ రకంగా పని చేస్తే మన యజమానికి సంతోషం వస్తుందో ఆ రకంగా మనం పని చేయాలి. కొంతమంది ఇంటికాడ కుడాయి లేకపోతే, ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఇంటికాడ కుడాయి లేకపోతే చెల్లిలోగా కాలంలో చెల్లి నెత్తి మీద దుమ్ములు పెట్టుకుని తెచ్చుకుంటారు. నీళ్లు నీళ్లు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇంటికాడ పని చేసుకుంటారు. రెండు చెట్లు పట్టుకుని మామూలు నెత్తి మీద పెట్టుకుని నీళ్లు వచ్చేస్తాడు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటా ఉంటారు. మీరు ఎలా ఉన్నారంటే మీరు ఎలా మాట్లాడుకుంటారు, వ్యవహారాలు మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళ మనస్సు నెత్తి మీద ఉన్న బిందు కింద పడిపోకుండా చూసుకుంటూ ఉంటారు, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా నీ ఇంటికాడ పనులు ఎన్నున్నప్పటికీ ఆ పని అలా చేసుకుంటూ నీ మనస్సు మట్టికి భగవంతుడి మీద నిలబెట్టు. నెత్తి మీద దిండి పడిపోకుండా చూసుకుంటారు, మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనుకుంటాం వాళ్ళ బుద్ధి దిండి మీద లేదేమని, ఆ బుద్ధి నెత్తి మీద గుండిలో ఉందన్నమాట, అది పెడకుండా ఆగుతుంది. అదే మామూలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటికి వచ్చే లోపల. అలాగే మీరు కూడా ఏం చేయాలంటే, మీ బుద్ధి మటుకు ఈశ్వరుడి మీద ఉండాలి. వ్యవహారంలో పనులు ఏదో ఇంటికాడ చేసుకుంటున్నప్పటికీ ఈ బుద్ధి మటుకు ఈశ్వరుడి మీద ఉండాలి. ఈశ్వరుడు పాదాలను ఆ చింతను విడిచిపెట్టకూడదు. అంటే కృష్ణుడు ఏమి చెప్తాడంటే, అన్నిటికంటే అత్యంతమైన తేలికైంది, సులభంగా చేసేది, పెద్ద ఒళ్ళంతా బాడి చేసుకోకుండా తేలిగ్గా చేసేది భక్తి మార్గం. ఆ భక్తి మార్గాన్ని ఆశ్రయించి మీరు దాన్ని పొందవచ్చు. మీరు సాధన పేరు మీద పెద్ద కష్టపడక్కర్లేదు. మధ్య భక్తి మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు అది సులభంగా నేను పొందవచ్చు. కానీ విశ్వాసం కుదరాలి. మీకు ఆ భక్తి కుదిరింది అనుకోండి, ఆ శరణాగతి కుదిరింది అనుకోండి, హృదయపూర్వకంగా నా పట్ల మీకు శరణాగతి ఆ గతికి మీకు కుదిరింది అనుకోండి, మీ శరీరంలో ఉన్న అవయవాలు, మీ మనసులో ఉన్న తలంపులు అన్ని ఎక్కడికక్కడ ఎక్కడెక్కడ కండిషన్లో పడిపోతాయని చెప్పి, మీ బుద్ధిలో వంకరలు ఉంటే అన్ని నిదానం అయిపోతాయని చెప్పి, మీరు నివారణ చేసుకోకర్లేదు, శరణాగతి అన్ని వంకరలు అన్ని లాగేస్తుంది. ఆ రాంగ్ థింకింగ్ ఏదైనా ఉంటే అంటే రైట్ థింకింగ్ లోకి వచ్చేస్తుంది. ఒక్క శరణాగతి వల్ల అన్ని సరైతాయని చెప్తాడు పరమేశ్వరుడు గీతలో. అంటే భగవాన్ చెప్పారు, సరెండర్ ఇట్ సెల్ఫ్ ఇన్ నాకి ప్రేయర్. శరణాగతితో సమానమైన ప్రార్థన కానీ దానికి మించిన ప్రార్థన కానీ ఈ సృష్టిలో లేనే లేదు. రామానుజుడు ఉడేవారు ఏమన్నాడంటే, నువ్వు గతికి వెళ్ళాలంటే శరణాగతి, శరణాగతిని మినహాయించి నువ్వు గతిని పొందలేవు. గతి అంటే అక్కడ మోక్షం. కృతి మహోదయం పతన కారణం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. అక్కడ గతి అంటే ఎవరు? మోక్షం. కర్మసంతంలో పడ్డవాడికి, కర్తృత్వ బుద్ధి ఉన్న వాడికి ఆ గతి నిరోధిస్తుంది. అక్కడ గతి అంటే ఎవరు? మోక్షం. రామానుజు ఏమన్నా అంటే, ఉడేవాళ్ళు ఏమన్నాడంటే, నువ్వు గతిని పొందాలంటే, మోక్షాన్ని పొందాలంటే ఒక శరణాగతి, శరణాగతే నీ గతిని పొందిస్తుంది. ఈ శరణాగతి వల్ల నువ్వు గతిని పొందగలవు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు మోక్షాన్ని పొందగలవు. కృష్ణ భక్తులు అది కూడా అనుకోరు. మాకు మోక్షం కావాలి, మోక్షం కావాలని కూడా అనుకోరు. వారు ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే, మాట్లాడినా ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే, వారు ఏం అడగరు. మాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, మోక్షం ఎప్పుడు వస్తుందని అలా ఎదురు చూడరు. భక్తి యొక్క వైభవానికి భంగం అట్టండి అలా ఎదురు చూస్తే. లేదా 5 నిమిషాలు ప్రాణాయామం చేయటం, 5 నిమిషాలు ధ్యానం చేయటం, ఇంకా మాకు మోక్షం రావటం లేదండి, ఇంకా అభివృద్ధి రావటం లేదని అనుకోవటం. కౌంటింగా రాల్చే చుట్టూరు 3 సార్లు తిరిగి ఇంకా పుణ్యం రావటం లేదు అనుకుంటే ఏంటది భక్తే? నిజమైన భక్తులు దేనికోసం ఎదురు చూడదని. ఆ ఎదురు చూడటం వల్ల రక్తపోటు పెరుగుతుంది, ఎదురు చూడటం వల్ల టెన్షన్ వస్తుంది, ఎదురు చూడటం వల్ల అశాంతి వస్తుంది. జరగవలసిన టైంకి జరుగుతుంది అంతే. ఎక్స్పెక్టేషన్ వల్ల డిసప్పాయింట్మెంట్ వస్తుంది. ఎక్స్పెక్టేషన్ లేని వాడికి డిసప్పాయింట్మెంటే లేదు అసలు. ఆశ ఉన్నవాడికి ఆశాభంగం, ఆశ లేని వాడికి ఆశాభంగం ఏంటి అసలు? అంటే భక్తుడు పని చేస్తున్నాడు అనుకో, భక్తుడు పని చేస్తున్నాడు అనుకో, భక్తుడు పని చేసిన అతని మనస్సు నిష్టలోనే ఉంటుంది. భక్తుడు పని చేస్తున్న అతని మనస్సు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. భక్తుడు పని చేసినప్పుడు అతని మనస్సు మటుకు ఈశ్వరుడు పాదాల దగ్గరే ఉంటుంది. ఒకే కాళ్ళు చేతులు పని చేస్తూ ఉంటాయి, అతని మనస్సు ఎక్కడ ఉంటుంది? ఆ ఈశ్వరుడు పాదాల దగ్గర. ఆ మనస్సు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది భక్తుడికి మామూలుగా పని చేస్తున్నప్పటికీ. అంచేత పని చేస్తూ ఉంటాడు. ఆందోళన ఎవరికి వస్తుంది? మనస్సుకు వస్తుంది. వాడి మనస్సు ఎక్కడ ఉంది? ఈశ్వరుడి పాదాల దగ్గర ఉంది. ఇంకా వాడికి ఆ కలత ఉండదు, ఆందోళన ఉండదు, అశాంతి ఉండదు. ఇది టెక్నిక్. మధ్వాచార్యులు ఏమన్నాడు? పెద్ద పులి దగ్గరికి మేకలు మీరు రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. మేకలు రావటం పిలుస్తున్నట్టు నా దగ్గర రండి. గొర్రెలు రమ్మంటే వస్తాయా? మా మేకలు గొర్రెలు మనం వెళ్తాం పెద్ద పులి దగ్గరికి, మీరు రండి, మీరు రండి, మీరు రండి అని మనం పెద్ద పులి అంటున్నాం అనుకోండి, మన దగ్గరికి వెళ్తాం మనం వెళ్ళం. మేకలు రమ్మంటున్నాం అనుకోండి, వెళ్తాయి మేకలు, గొర్రెలు వెళ్తాయి పోనీ ఏది వెళ్ళవు. పెద్ద పులి దగ్గరికి ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు. అలా భక్తి కూడా పులి లాంటిది, దాని దగ్గరికి ఎవరు వెళ్తారా? మేడం అందువచ్చారు అంటే భోగాలు కానీ విషయాలు కానీ అసలు భక్తి దగ్గరికి వెళ్ళవు. ఈ పని చేసిన నిన్న పని చేసి వాళ్ళ పనికి ఎప్పుడు వస్తున్నాయి ఎదురు చూసిన వాళ్ళకి భక్తి అది. ఇలా అనుకునే మనస్సు ఉన్నది భక్తుడు. ఏం చేద్దాం? భక్తుడి మనస్సు ఈశ్వరుడు పాదాల దగ్గర ఉంటుంది. అంచేది వాడికి ఆందోళన ఉండదు. పని చేస్తాడు కానీ ఆందోళన ఉండదు. కలిసి వాడు మోక్షం రావాలని కూడా అనుకోడు. ఆ భక్తుడు ఏం చెప్తాడంటే, భగవంతుడితో నువ్వు కల్పించిన విషయాలు నాకు అక్కర్లేదు, నువ్వు కావాలి. మన అందరికీ చైతన్యం అంటే ఇష్టం ఉండదు, జడం అంటే బాగా ఇష్టం. మన బుద్ధి జడబుద్ధులు కాబట్టి. అర్జునుడు వెళ్ళి పాదాల దగ్గర కూర్చున్నాడు. దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు. ఆడే మాయావి నిద్రపోతున్నాడు. భగవంతుడికి నిద్ర లేచింది దొంగ నిద్ర. ఆడు మాయావి, మాయకి అధిపతి. ఆ దొంగ నిద్రలోనే వీడి పాదాల దగ్గర అర్జునుడు కూర్చున్నాడు, తల దగ్గర రారాజు కూర్చున్నాడు. దుర్యోధన పాదాల దగ్గర కూర్చుంటే మన గౌరవానికి భంగం అనుకున్నాడు. అని కృష్ణుడు కూడా అవతరించినప్పుడు చాలా కొద్ది మందికి తెలుసాయని అవతార పురుషుడు అని అందులో భీష్ముడు ఒకడు. ఒక మనిషి యొక్క ఔన్నత్యం సత్పురుషులకు తెలుస్తుంది, కానీ సత్పురుషులు కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరు కూర్చున్నాక ఈయన కళ్ళు తెరిచాడు. ఎవరు స్వామివారు, వాసుదేవ స్వామి వారు కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిస్తే ముందు పాదాల దగ్గర వాడు కనిపించాడు. ఎవడు కనిపించాడు? అర్జునుడు కనిపించాడు. మళ్ళీ తల దగ్గర చప్పుడవుతాడని వెనక్కి తిరిగి చూస్తే దుర్యోధనుడు కనిపించాడు. అప్పుడు అర్జునుడితో ఏమన్నాడంటే, అర్జునే నువ్వు ముందు నాకు కనిపించావు, తర్వాత దుర్యోధనుడు కనిపించాడు, ముందు నీకేం కావాలి, మీ ఇద్దరు ఏం పని మీద వచ్చారని అడిగాడు. ఆ ఏ పని మీద వచ్చారో చెయ్యని వాడో స్వామి, అది ఎంత వ్యవహారం అంటే. అర్జునుడు ఏమన్నాడంటే, రాబోయే భారత యుద్ధంలో నీ సహాయం అర్జించి వచ్చామని చెప్పాడు. అయితే ముందు నేను చూశాను కాబట్టి నువ్వు కోరుకో, తర్వాత ఆయన చూశాను కాబట్టి ఆయన కోరుకుంటాను. అయితే రెండు భాగాలు చేస్తున్నాను, నా సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఒకవైపు ఉంటాను. నా సైన్యం అంతా ఒకవైపు ఉంటుంది, నేను ఒక్కడే ఒకవైపు ఉంటాను, కానీ నేను యుద్ధం చేయను, బాణాలు ముట్టుకోను, గుర్రాలను తోడు పెడతాను. యుద్ధం చేయను, ఆయుధం ముట్టుకోను, ఆయుధం ముట్టుకొని యుద్ధాలు చేయను, నేను ఒక్కడే వచ్చి కూర్చుంటాను. నా సైన్యం ఆయుధాలతో బాంబులు, ఆటం బాంబులు, హైడ్రోజన్ బాంబులు, కత్తులు, కటారులు, మొత్తం యుద్ధంతో సైన్యం అంతా కూడా, ఆయుధాలు వెపరిస్తూ సహా నా సైన్యం ఉంటుంది. అంటే మీరు రెండు భాగాలు చేస్తున్నాను, నేను అక్కడనే ఉంటాను, యుద్ధం చేయను, ఆయుధాలు అసలు చేతితో పట్టుకోను, నా సైన్యం మధ్యకి ఆయుధాలు పట్టుకుని వస్తుంది, యుద్ధం చేసి పెడుతుంది. మీరు రెండు వాటాల్లో ఏది కోరుకోమని కోరుకున్నాను. అర్జునుడు ఏమన్నాడంటే, అది చైతన్య బుద్ధి గుర్తు. అర్జునుడు దుర్యోధను కంగారు పడుతున్నాడు, మీ సైన్యాన్ని కోరేసుకుంటాడని. వీడెందుకు యుద్ధం చేయాలంటున్నాడు? వీడు యుద్ధం చేసినాడు, కోరుకున్నా పర్లేదు, ఉరుకు ఉంటానంటున్నాడు, సైన్యం ఉండదు, ఇప్పుడు సైన్యం లేకపోయినా పర్లేదు, ఆ యుద్ధం చేయాలంటున్నాడు, ఇటువంటి వాడు మనకెందుకని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు అర్జునుడు ఏమన్నాడంటే, యుద్ధం చేయకపోయినా పర్లేదు, నువ్వు ఉంటే సరిపోతుంది అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అమ్మాయిగా బతికే అనుకున్నాడు, ఎంతో సంతోషం ఇచ్చేసినాడు దుర్యోధను. కారణం ఏంటంటే, సైన్యం మన వాటాకు వచ్చిందని. అప్పుడు నాకు సైన్యం సరిపోతుంది అన్నట్టు ఎవడు దుర్యోధను. అంటే ఏమీ పని చేయడం, ఆయుధం కూడా మొత్తం కృష్ణుడు. అర్జునుడు కోరుకున్నాడు, సైన్యాన్ని ఎవరు కోరుకున్నాడు? దుర్యోధను. కొద్దిగా అర్థం ఏంటంటే, చైతన్యాన్ని అర్జునుడు కోరుకున్నాడు, జడాన్ని దుర్యోధనుడు. మనం కూడా దుర్యోధను పార్టీవే, మనకు కూడా జడం కావాలి, కానీ చైతన్యం అక్కర్లేదు. మనిషికి ఉన్న ఆస్తి మనం చూస్తాం, కానీ ఆ మనిషిలోని మంచితనం ఎప్పుడైనా చైతన్యం వదిలేండి, ఆ మనిషిలోని మంచితనం కూడా మనం చూడం. మన దురదృష్టం అంతరం, మనం లోపల చైతన్యం వదిలేయండి, దేవుడు వదిలేయండి. ఏదో వాడితో 100 ఎకరం ఉందంటే 100 ఎకరాలు చూస్తాం, కానీ ఒకటి ఏమి లేకపోవచ్చు. లోపల ఎంతో మంచితనం ఉంటుంది, ఆ మంచితనం చూసే కళ్ళు కూడా మనకు లేవు. మనకి జ్ఞానం ఏంటి? కొంతమందికి ఆస్తి పాస్తి లేకపోయినా ఆ మనసు ఎంతో మంచిగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. ఆ మంచిని చూసే శక్తి మనకు లేదు. ఆడు ఎవరికో 100 ఎకరం ఉంటా, 100 ఎకరం చూస్తూ ఉంటాం. ఆడి కాఫీ తాగడం మనకి ఎప్పుడాడు, ఆడి కాఫీలో కూర్చున్నాడు, ఆ టైర్ అయిపోతున్నాయి మనం. ఆడ అందులో ఈ మంచివాడిని వదిలేస్తాం, పక్కన మంచివాడు ఉంటే ఈ వదిలేస్తాం. ఆడ 100 ఎకరంలో 100 సెంట్లు మనకు రాకపోయినా ఆడ వంక చూస్తాం కూర్చో. ఇది మాయ కాకపోతే ఏంటి? ఇదే మాయ. నేను ఎందుకు చెప్తున్నానంటే, చైతన్యం మాట వదిలేయండి, కృష్ణుడి మాట వదిలేయండి. కనీసం ఎందుకు ఉన్న మనిషిలో వాడికి ఆస్తి లేకపోతే వాళ్ళలోని మంచి మనసును కూడా మనం చూడలేకపోతుంది. దురదృష్టవంతులు మనం. అసలు మంచిని చూసే శక్తి, ఆ మంచిని చూసే అర్హత, ఆ యోగ్యత మనలేనప్పుడు ఈశ్వర సాక్షాత్కారం ఏంటి మనకి? మీరు బట్టలు సరుకులు బజార్లో కొనుక్కోగలరు, కానీ మంచితనాన్ని బజార్లో కొనుక్కోలేరు. మీరు మంచితనమే బజార్లో కొనే వస్తువు కాదు, ఎన్నో జన్మలు సాధన చేస్తే మంచి మనసు వస్తుంది. ఏమక్కర్లేదు, ఈశ్వరుడు దాకా వెళ్ళక్కర్లేదు, గురువులు దాకా ఎక్కర్లేదు. ఎందుకంటే మంచి మనసు ఉన్న వాళ్ళు ఆశీస్సులు మనం పొందుతూ చాలు, మన పని పూర్తయిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా పూర్వజన్మలు ఎంతో కష్టపడితేనే మంచితనం వాళ్ళకు వచ్చింది. వాళ్ళు కూడా సాధన లేకుండా వాళ్ళకి అది రాలేదు. అంటే నువ్వు బ్రహ్మములో నువ్వు ఈ పని చేస్తున్నావు, ఆ పని చేస్తున్నావు, అది కదా ఏ పని చేస్తున్నావు, ఆ పని విడిచిపెట్టాలా, విడిచిపెట్టకూడదు, ఇటువంటి చిల్లర విషయాలు నువ్వు టైం వేస్ట్ చేయకు. ఈశ్వరుడు నువ్వు ఏ పని నీకు అర్పిస్తే, ఏ పని అప్పగిస్తే ఆ పని నువ్వు చేయవలసి ఉంటుంది. అంటే బ్రహ్మంలో ఆనందాన్ని అనుభవించే ప్రయత్నం చెయ్యి. నువ్వు పని చేసుకుంటూ బ్రహ్మానందం పొందడానికి ప్రయత్నించి. అన్ని ఆనందాలలోకి బ్రహ్మానందం గొప్పది. ఆ బ్రహ్మానందాన్ని అనుభవించడానికే కొంతమంది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. విషయభోగం ప్రతీది కూడా పరిణామంలో దుఃఖం తీసుకొస్తుంది. బ్రహ్మానందం అటువంటిది కాదు. ఏ క్షణానికి ఆ క్షణం ఇప్పుడే కొత్తగా ఆనందాన్ని అనుభవిస్తున్నావు, అంత ఫ్రెష్గా ఉంటుంది. ఆ బ్రహ్మానందాన్ని పొందటానికి ప్రయత్నం చెయ్యి. అంటే బ్రహ్మానందం అనిపించిన వాడికి అటండి, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడికి ఆ బ్రహ్మానందం మనకు వచ్చే వరకు, ఆ బ్రాహ్మీ స్థితి మనం పొందే వరకు ఈ ప్రవాహం తప్పదు. ఏమి ఈ మరణించడం, జన్మించడం, జన్మించడం, మరణించడం అనే ప్రవాహంలోంచి ప్రకృతి మనం విడిచిపెట్టదు. ప్రకృతి మనకి దారి ఇవ్వదు. ప్రకృతి దారిస్తేనే కానీ మేము బ్రహ్మానందాన్ని పొందలేదు. ఇంకేదంటే ప్రతి మనిషి యొక్క స్వరూపం ఆనందమే.
మీ లోపల మీ లోపల మీ హృదయంలో ఆ మీ హృదయ గుహలో ఆనందం లేదనుకోండి, శాంతి లేదనుకోండి, సుఖం లేదనుకోండి, మీరు ఆనందాన్ని కూడా కోరరు. మీకు మీ హృదయ గుహలో ఏదో అదే మీరు కోరుకుంటున్నారు. మీ హృదయ గుహలో దుఃఖం లేదు, సుఖం ఉంది, అంటే మీరు సుఖాన్ని కోరుకుంటున్నారు. మీ హృదయ గుహలో అశాంతి లేదు, శాంతి ఉంది, అంటే శాంతిని మీరు కోరుకుంటున్నారు. మీ హృదయ గుహలో ఆనందం ఉంది, అంటే మీరు ఆనందాన్ని కోరుకుంటున్నారు. ఎవరికైనా నాకు ఆందోళన వస్తే బాగుందని ఎవరు అనుకోరు, ఇంకా మీ హృదయ గుహలో ఆందోళన లేదు. మీ హృదయంలో ఏదో మీరు తెలియకుండా అదే మీరు కోరుకుంటున్నారు. ఆ బ్రహ్మస్థితి పొందే వరకు, ఆ బ్రహ్మానందం పొందే వరకు నీ మనస్సు ఏదో వంపు పెట్టి ఇంద్రియాల ద్వారా లోకంలోకి వస్తుంది. పంచదార గుట్టం అనుకో, గుట్ట ఆ పంచదార గుట్టలో చీమను పట్టుకెళ్ళి పడవేసేమంటే నన్ను ఈ పంచదార గుట్టలో పడవేశారని నా చీమ అనుకుంటుందండి బ్రహ్మానందం దానికి. అలాగే ఈ మనస్సు బ్రహ్మంలో ఐక్యం అయిపోయింది అనుకోండి, ఆ చీమ మనం ఇంకోసారి చూడమంటే చూస్తుందా? చూడదు. ఎవరు మనస్సు అయితే బ్రహ్మానందంలో కరిగిపోతుంది వాడికి అసలు లోకం విషయాల మీద కాడు మనస్సు రానేది. ఆ కృష్ణుడు, కృష్ణ భక్తులు ఏమంటారంటే కృష్ణుడు ఆనందం, ఆయన నామం ఆనందం, ఆయన రూపం ఆనందం, ఆయన మాట ఆనందం, ఆయన వదనం ఆనందం, అంత ఆనందమే. ఆయన శరీరమే ఆత్మ అంటారు వాళ్ళు. ఆయన శరీరం కూడా మామూలు శరీరాల లాంటివి కాదు, ఆయన శరీరం కూడా ఆనందమే, ఆయన మాట కూడా ఆనందమే, మనస్సు కూడా ఆనందం, వదనం కూడా ఆనందమే. ఆనందమే రూపంలో వచ్చింది. ఇంటికాడ కూర్చున్న ఆనందమే, యుద్ధం చేస్తున్న ఆనందమే, ఎడి చూసిన ఆనందమే, ఆనంద ప్రవాహం. అది హృదయ గుహలో ఆనందం ఉంది. అంచేత నువ్వు ఆనందం కోరుకుంటున్నావు. నీ హృదయ గుహలో ఆనందం లేదనుకు నువ్వు ఆనందాన్ని కోరుకో. ఆనంద ప్రవాహంలో నువ్వు ఊగిసి వాడతాంటే బాహ్య విషయాల మీదకి, బాహ్య విషయ బాహ్య వ్యవహారాల్లోకి అసలు నీ మనసు రానే రాదు. వాళ్ళు అలాగన్నారండి, వీళ్ళు ఎలాగన్నారు, కొన్ని ముసలోళ్ళు కూడా అలా తెరపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా తిట్టారు, నా కూరలు ఎలా తిట్టిందండి, ఈ కూరలు ఎలా తిట్టిందండి. ఆ అత్తగారు అనుకుంటున్నది, నాకు పెళ్ళైన కొత్తలు, మా అత్తగారు నన్ను సరిగ్గా చూడలేదు, నీ కోడలు అంటుందండి. ఏంటికి వచ్చిన గొడవలు ఉండదు. వాళ్ళ అహంకారం నేను ఏదంటే నీకు బాగండి. ఈ అత్తగారు ఏమనుకుంటుందంటే వాళ్ళు ఆ కోడలు ఎలా ఉంది, పెద్ద కోడలు ఎలా ఉంది, చిన్న కోడలు ఎలా ఉంది, ఆ అత్తగారు అనుకుంటున్నాను. ఈ కోడలు ఏమంటుందంటే ఈ ముసలు తక్కువైంది అంటారేమో, నాకు పెళ్ళైనప్పుడు నన్ను చాలా బాగా పెళ్ళైన కొత్తలు నన్ను చాలా బాధలు పెట్టిందని, ఈ ముసలు తక్కువది అనుకుంటున్నారా, నా కోడలు ఎందుకు వచ్చినాయి కాలజాతం ఈ మాటలు. టైం వేస్ట్, మనకి ఎనర్జీ వేస్ట్. అది గతించిపోయిన గొడవలు మనం తలపెట్టుకోకూడదు. మాయ ఏం చేస్తుందంటే నిన్ను పాడు చేస్తున్నానన్న మాయ చెప్పదు. ఆ గతించిపోయిన గొడవ నీకు జ్ఞాపకం చేస్తుంది, నేను పాడు చేయడానికి అదే మాయ. అందుకని మాయ వచ్చి నేను పాడు చేస్తానని ఎవరితో చెప్పదు. ఆ జరిగిపోయిన గొడవలన్నీ నీకు జ్ఞాపకంలో తీసుకొస్తాను, నీ సాధన సరిగ్గా లేకుండా చేయటం కోసం. అది మీ బుద్ధిని కాపాడుకోండి. తాత్రి ఉపనిషత్తులు చెప్పినట్టు ప్రమాదంలో పడకండి. కొంతమందికి మంచితనం, ఆ మంచితనం అనేది ఎలా ఉంటుందంటే అవివేకంతో కూడిన మంచితనమే, ఎరుగుతో కూడిన మంచితనమే. నువ్వు వాళ్ళని ద్వేషిస్తున్నట్టు వాళ్ళకి తెలుసున్నా, నువ్వు ద్వేషిస్తున్నప్పుడు వాళ్ళు శాంతిని పోగొట్టుకోరు, వాళ్ళు మంచితనాన్ని పోగొట్టుకోరు. ద్వేషించేవాళ్ళ మధ్యలో ద్వేషం లేకుండా ఉంటారు, ఆందోళన పడేవాళ్ళ మధ్యలో ఆందోళన లేకుండా ఉంటారు, అశాంతితో కాలిపోయే వాళ్ళ మధ్యలో శాంతితో ఉంటారు. అటువంటి మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళు బ్రహ్మాకారం పొందుతారు. భగవంతు వాళ్ళ మంచితనానికి ఇచ్చే రివార్డ్ అట్టింది. నేను ఆ చింతనలో చెప్పిన శ్లోకం నాకు బాగా ఇష్టం. బ్రహ్మభూతం అకల్మషం శాంత రజేషం ప్రశాంత మనస్సు. భగవంతుడు చెప్తున్నాడు ఆ ప్రశాంతమైన మనస్సు, రజోగుణం అడిగిన వాళ్ళు శాంత రజసం, సాధన చేసి రజోగుణం అణుచుకున్న వాళ్ళు శాంత రజసం, సాధన చేసి రజోగుణం అణుచుకున్న వాళ్ళు శాంత రజసం, ప్రశాంత మనసం, శాంత రజసం. ఆ రజోగుణం అడిగిన వాళ్ళు బ్రహ్మభూతం ఆ బ్రహ్మ బ్రహ్మంలో ఐక్యమైన వాళ్ళు, బ్రహ్మరూపం పొందిన వాళ్ళు, బ్రహ్మాకారం పొందిన వాళ్ళు. అకల్మషం, కొంతమందికి అసలు కల్మషం ఎలా ఉంటుందో తెలియదు. అకల్మషం అంటే వాళ్ళు పెద్ద జపాలు ధ్యానాలు ఏం చేయరు వాళ్ళు. ఆ కల్మషం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళకి ప్రశాంత మనసు, అవి ఎప్పుడూ శాంతిగా ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగానే ఎప్పుడూ శాంతిగా ఉంటారు. రజోగుణం ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు, వాళ్ళు బ్రహ్మభూతం అంటే బ్రహ్మాకారం పొందుతారు అయ్యా. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ పవిత్రమైన మనస్సుకి, మీ ఏకాగ్రమైన మనస్సుకి మరొక పేరే చైతన్యం, మరొక పేరే ఆనందము, మరొక పేరే శాంతి, మరొక పేరే సుఖము, మరొక పేరే వైకుంఠం, మరొక పేరే నిర్వాణ స్థితి. ఈ మధ్యన ఆశ్చర్యం అని ఒక అతను ఉత్తరం రాశాను. ఆస్ట్రేలియా నుంచి మధ్య అరుణాచలంలో ఉన్నాడు నాతో పాటు నాలుగు ఆస్ట్రేలియా నుంచి నాకు ఉత్తరం రాశాడు. అతను నేనేం పెద్ద సాధన చేయటం లేదు, భగవాన్ పుస్తకాలు అవి కొనుక్కున్నాను, చదువుకుంటున్నాను, ఏదో సాధన చేయటం లేదు, కానీ మీరు నన్ను ప్రేమించిన ప్రేమ గుర్తుకు వస్తుంది, ఆ గుర్తు తెచ్చుకుంటే చాలు నా అజ్ఞానం పోవటానికి. మీరు అరుణాచలంలో నాలుగు రోజుల్లో నేను మా ఇంటికి ఎప్పుడు అంత ప్రేమను పొందలేదు. ఆస్ట్రేలియాలో కూడా మా కుటుంబ సభ్యుల్లోంచి కానీ మా స్నేహితుల్లోంచి కానీ ఎప్పుడు అంత ప్రేమను అంత పొందలేదు. నేను ఇప్పుడు మీరు ఎక్కడో ఇండియాలో ఉన్నారో నేను ఆస్ట్రేలియా వచ్చేసాను, కానీ ఎప్పుడైనా నీ ప్రేమను గుర్తు పెట్టుకుంటున్నాను, అది చాలు నా లోపల నా జ్ఞానం బయటకు పోతాను. నాలో ప్రేమ ఉందని నేను చెప్పటం లేదు, నీ ప్రేమను నేను జ్ఞాపకం పెట్టుకుంటున్నాను, అది చాలు, ఆ రిమెంబరింగ్ చాలు నా లోపల నా జ్ఞానం బయటకు పోవటానికి. నాకు ప్రేమ లేదు, నీ ప్రేమ, మీరు నన్ను ప్రేమించిన ప్రేమ జ్ఞాపకం పెట్టుకుంటే సరిపోతుంది. అంటే నువ్వు ఎర్రబట్టలు కట్టుకుని ఎక్కడికి పారిపోకు. భగవాన్ ఏం చెప్తున్నారు, పని విడిచిపెట్టి పారిపోవద్దు, ఎర్రబట్టలు కట్టుకుని ఎక్కడికి పారిపోవద్దు. పది మంది ఇంట్లో పేచీలు వచ్చినా బయటకు వెళ్ళి సన్యాసం కూర్చేసుకుంటుంటారు. అలా ఎక్కడికి పారిపోవద్దు, ఇల్లు విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవద్దు. గొడ్డలు మార్చుకున్నంత మాత్రం చేత నీకు జ్ఞానం రాదు. పరిసరాలు మార్చుకున్నాక నీకు జ్ఞానం వచ్చేది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, హిమాలయ పర్వతాలకు వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, నీ మనస్సు నీకు కూడా ఉంటుంది. నువ్వు బాగు చేసుకోవాల్సింది. నువ్వు చచ్చిన తర్వాత, నీ శరీరం చచ్చిన తర్వాత నీకు కూడా వచ్చేది నీ మనస్సు. ఎల్లబడిపోయిన నీ జుట్టు గురించి కంగారు పడిపోతున్నావు, మరణానంతరం నీకు కూడా వచ్చి నీ మనస్సు గురించి కొంత ఆలోచించి బాగు చేసుకోవంటాడు బైబుల్లో. ఇప్పుడు ఎందుకు ఏమంటున్నారంటే, భగవాన్ ఎక్కడికి వెళ్ళినా, నువ్వు విడిచిపెట్టి పారిపోయినా, నువ్వు ఆకాశంలో గెలిపోయినా, చివరికి చచ్చినా, ఒకళ్ళు కొంతమంది కోపం వస్తే చచ్చిపోతారు. కొంతమందికి పరిష్కార మార్గాలు తెలియదు. ఏదైనా కష్టం వచ్చిందనుకోని ఈ కష్టాన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకోవడం మానేసుకోండి, ముందు ఎంట్రించాలి, చచ్చిపోతారు. చచ్చిపోవడం పరిష్కార మార్గం కాదు. చచ్చిపోతే మరీ ప్రమాదం, ఈ మనస్సు ఇంకా చెక్కబడిపోయి కూడా వస్తుంది. కొంతమందికి ఏదైనా కష్టం వస్తే దానికి పరిష్కారం చూసుకోవాలి. ఆ కష్టం నుంచి, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలో చూసుకోవాలి. అంటే ప్రతి సమస్యకి చావనేది పరిష్కారం కాదు. కొంతమంది ఇంట్లో బాధిస్తే చచ్చిపోతామని చచ్చిపోతా ఉంటారంటే, ఇంకా మన తలకాయ ఏమైంది, మన వివేకం ఏమైంది? ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలోంచి ఎలా బయటపడాలని ఆలోచించుకోవాలి. కానీ చావు, అన్నింటికి చావు పరిష్కారం కాదు. దేనికి చావు పరిష్కారం కాదు. ఒక విధంగా నువ్వు చచ్చిపోయినందుకు నీ మనసుని కూడా వచ్చేస్తుంది. అదే ఇక్కడ భగవాన్ చెప్పింది, నీ పరిసరాలు మార్చుకున్నా, నీ శరీరం చనిపోయినా, నువ్వు ఎక్కడికెళ్ళినా నీ మనస్సు కూడా వస్తుంది. నీ సొంత సమస్య. ఆ మనస్సును పరిష్కారం చేసుకునే వరకు నీకు ఆత్మజ్ఞానం లేదు, ఆత్మశాంతి లేదు, ఆత్మసుఖం లేదు, ఆ వైకుంఠంలో పొందే ఆనందం నీకు లేదు. ఆ మనస్సు అనే సమస్య నీ సొంత సమస్యది. పంచాయతీ సమస్య కాదు, ప్రభుత్వ సమస్య కాదు, నీ సొంత సమస్య. నువ్వు సత్పురుషులను ఆశ్రయించు, సద్గ్రంథాలు అధ్యయనం చెయ్యి, హోలీ కంపెనీ చెయ్యి. ఆ మనస్సు అనే సమస్యను నువ్వు పరిష్కారం చేసుకో. అది పరిష్కారం అయ్యే వరకు కనీసం కొంత శేషం మిగిలిపోయినా నువ్వు శవాలు వెంటాడుతుంటే, పునర్జన్మలు వెంటాడుతూ ఉంటాయి. నువ్వు కాశీ పారిపోతావు అనుకో, లంకలు కూడా కనిపించదు, కానీ నీ మనస్సు నీ కూడా వస్తుంది. అక్కడికి హిమాలయ పర్వతాలు పారిపోతావు అనుకో, అక్కడికి నీ మనస్సు వస్తుంది. మనస్సు అనేది నీ సొంత సమస్య. దాన్ని ఫేస్ చెయ్యి, దాన్ని పరిష్కారం చేసుకో. దాని సమస్యను శేషం లేకుండా నిరసించాలి. అప్పుడు నీ హృదయంలో ఉన్న ఆనందం నీకు తెలుస్తుంది. నువ్వు ఎవడోగా ఉన్నావో అది నీకు ఎరుకు పడుతుంది. అప్పుడు ఆనందంలో ఊహిస్తూ రావచ్చు. అంటే నేను మమకారం పెట్టుకోవద్దు, ఇంట్లో పని విడిచిపెట్టద్దు. ఏ పలుపు సందని పెట్టినట్టు నొక్కినట్టు నొక్కేస్తున్నారు ఇక్కడ మనం. నువ్వు మమకారం పెట్టుకోవద్దు, ఇంట్లో సమస్యను విడిచిపెట్టి ఎక్కడికి కాశీ పారిపోవద్దు. నీ కాశీ చూడాలంటే చూడటానికి వెళ్ళి, ఇంట్లో పేచీలు తప్పించుకోవడానికి వెళ్ళకో. ఏమంటారంటే, నువ్వు మమకారం విడిచిపెట్టు, ఇంట్లో పనులేదో నువ్వు చూసుకో, మమకారం లేకుండా చెయ్యి. జరిగిందో జరుగుతుంది, జరగలేదో జరగదు. మమకారం లేకుండా చెయ్యి, నువ్వు పని చెయ్యి, మమకారం లేకుండా చెయ్యి. విషయం లేని పాము మనల్ని కరిసినా ప్రమాదం లేదు. మమకారం లేకుండా నువ్వు చేసిన పని నేనేం బంధించదు. కానీ ఇన్ని పనుల మధ్యలో అది ఒకటే సత్యం. ఏది? అది చావు లేని వస్తువు ఒకటే సత్యం. అది అన్ని కాలాల్లో ఉంది. అది లేని కాలం అంటూ లేదు, లేని ప్రదేశం అంటూ లేదు. అన్ని లోకాల్లో ఉంది, అన్ని కాలాల్లో ఉంది. అంటే దానికి ఎలాగో చావు లేదు, దానికి ఎలాగ చావు లేదు. ఇంతకీ జీవుడు కూడా చావు లేదని దాంట్లో ఐక్యం అయ్యే వరకు జీవుడికి ఉంటే శరీరం మార్చుకున్నప్పుడు చొక్కా మారినట్టు మారతాడు. కానీ ఆడు చావుడు అలాగే ఉంటాడు వాడు. అది చావు అనేది నేనే లేదని అసలు. అయితే నువ్వు అహంకారం పెట్టుకోకపోతే నీ పనులు సరిగ్గా అవ్వని అనుకోక, అహంకారం లేకుండా ఉంటేనే పనులు సక్రమంగా జరుగుతాయి. ఇప్పుడు మన అహంకారం పెట్టుకోకపోతే నీ పనులు అవ్వేమని మీరు అనుకోకండి. కర్తృత్వం పెట్టుకోకపోతేనే ఆత్మ అకర్త, ఆత్మ అభోక్త. ఆత్మ అకర్త, ఆత్మ అభోక్త. దానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఈ కర్తృత్వం అహంకారానికే, ఈ భోక్తృత్వం అహంకారానికే. శరీరానికేమో చావులు పుట్టుకులని, కర్తృత్వం అహంకారానికేమో కర్తృత్వం భోక్తృత్వం. అసలు వస్తువుకి నీ హృదయంలో నా నిజానికి, నీ హృదయంలో నా సత్యానికి, నీ హృదయంలో నా చావు లేని పదార్థానికి దానికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఇది నేను చేశాను అనుకోదు, ఇది నేను అనుభవిస్తున్నాను అనుకోదు. దానికి చేత కానీ చేత కాదు, ఈ రెండు కూడా. దానికి ఎలా ఉంటుందో తెలియదు, సూర్యుడికి చీకటి ఎలా తెలియదు, అదేవిధంగా ఆత్మకి చైతన్యానికి కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ తెలియనే తెలియదు. కొంతమంది అంటే ఉంటారు, మేము సంపాదించామండి, ఇప్పుడు ఏదో సుఖపడుతున్నామండి. అలాగా ఏం సంపాదించామని సుఖపడుతున్నాం అనుకోవడం ఇవన్నీ మనసు లక్షణాలు, అహంభావం లక్షణాలు. కానీ లోపల ఉంటుంది ఆత్మ చైతన్యం అలా అనుకోదు, అనుకునేది చైతన్యం కాదు. మనసు లోపలికెళితే మోక్షం, మనసు లోపలికెళితే శాంతి, మనసు బయటకు వస్తే బంధం, మనసు బయటకు వస్తే అశాంతి, మనసు బయటకు వస్తే రూపచింతనం, నామచింతనం. మనసు లోపలికెళితే అంత చైతన్యమే, అంత నారాయణ స్వరూపం, అంత నారాయణుడే. జడవ నారాయణుడు, జీవుడు నారాయణుడు, పంచిభూతాలు నారాయణుడు, అంత నారాయణ స్వరూపమే. ఒక గంట సేపు మంచి లేకపోతే ఉండగలం, కానీ ఒక గంట సేపు ప్రాణాలు లేకపోతే ఉండగలం. అంటే కృష్ణ భక్తులు ఏమంటారంటే, హరి సర్వోత్తమం, వాడు కృష్ణుడు సర్వోత్తమం, ప్రాణం జీవోత్తమం. జీవుడికి అన్నింటికంటే అత్యంత ముఖ్యమైన ప్రాణం అంటాడు. ఇవాళ మనకు భోజనం సాయంత్రం భోజనం జరగదనుకుని హాయిగా ఉండొచ్చు, కానీ సాయంత్రం వరకు గాలి జరగదంటే కష్టం. ఆ కృష్ణ భక్తులు అంటారని వాళ్ళు, వాళ్ళకి ఆ కృష్ణుడి మీద ఉన్న ప్రేమ చూడండి. జీవుల్లో ప్రాణం సర్వోత్తమం అంటాడు. జీవుడు అంటే వాయుదేవుడు కూడా జీవుడే. వాయుదేవుడు, అగ్నిదేవుడు, బ్రహ్మదేవుడు ఏమన్నా జీవుడే, దేవుడు ఆయన ఒక్కడే. అంచేత జీవుడు అంటే వాయుదేవుడు, వాయు అంటే గాలి. ఈ గాలి జీవకోటికి సర్వోత్వం, జీవుల్లో సర్వోత్వం అంటాడు. అంటే గాలి లేకపోతే కొన్ని క్షణాలు కూడా మనకు రోజు వెళ్ళదు. దేవతల్లో ఎవరు సర్వోత్తమం? హరి సర్వోత్తమం, మా కృష్ణుడు సర్వోత్తమం. పంచభూతాల్లో గాలి చూడటం దేవతల్లో మా కృష్ణుడు చూడటం వాడు. మా కృష్ణుడు సర్వోత్తమ, దేవతలకి సర్వోత్తమ హరి. అందులో దేవతల కంటే ఉత్కృష్ట దేవుడు హరి, మా దేవుడు, మా గోపాల దేవుడు, మా గోవిందుడు. దేవతల్లో హరి సర్వోత్తమం, జీవకోటిలో ప్రాణం సర్వోత్తమం, గాలి అంటే వాయువు సర్వోత్తమం. ఇచ్చే గాలి లేకపోతే ఒక క్షణం కూడా గడవదమ్మా. ఏది రాకపోయినా క్షణం గడుస్తుంది, ఏది రాకపోయినా కొన్ని రోజులు గడవచ్చు. కరెంటు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, మనకేం ఇబ్బంది లేదు. దీపాలు లేవు లేదా కృష్ణాల దీపం వెలిగించుకుంటే కృష్ణాల దీపం లేకపోయినా చచ్చిపోం. కానీ గాలి కొన్ని క్షణాలు కనుక అందకపోతే మనకి ఈ శవం అయిపోతుంది శరీరం. జీవుల్లో వాయువు, వాయువు జీవకొట్టులో సర్వోత్తమం, దేవతల్లో మా కృష్ణుడు మా హరి సర్వోత్తమం. అంటే మీరు పని సమర్థత, మీరు అహంకారం లేకపోతే నేను పని బాగా చేయగలరు, సమర్థంగా చేయగలరు? ఒక పని పనిలో కూడా సమర్థత ఉండాలి, అసమర్థత పనికి రాదు, అసమర్థత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. పనిలో ఏకాగ్రత ఉన్నప్పుడే మీకు సమర్థత వస్తుంది. పని వివేకవంతంగా చేయాలి, ఏకాగ్రంగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి, ఎబిలిటీ ఉండాలి పని చేసేటప్పుడు, సముచితంగా చేయాలి. మీకు అజ్ఞానం లేనప్పుడు, అహంకారం లేనప్పుడే పని పెర్ఫెక్ట్గా చేయగలరు. మీ లోపలకంటే నిష్ట, ఈశ్వరుడి మీద భక్తి, మీ చేత పని బాగా చేస్తుంది కానీ మీ పనికి ఆటంకం ఆటంకపడదు. మీకు నిజమైన భక్తి ఉంటే పనికి మీ భక్తి ఆటంకం కాదు, మీ జ్ఞానం పనికి ఆటంకం కాదు, మీ అహంకారమే ఆటంకం. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. కొంచెం అహంకారం కొంచెం తగ్గించుకుంటే మన నోటం దానికి మంచి మాటలు వస్తాయి. మనం కొంచెం స్వార్థం తగ్గించుకుంటే సమాజంలో ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మొత్తం పూర్తిగా స్వార్థం తగ్గించుకోకర్లేదు, కొంచెం తగ్గించుకున్నాం అనుకోండి ఎన్నో మంచి పనులు చేయొచ్చు సమాజం. ఓం నమో భగవతే వాసుదేవాయ, 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 వాసుదేవాయ. ఆ కృష్ణ భక్తులు అంటారు మా దేవగీత అనేది స్మరణ సరిపోతుంది మాట. మనం ఆత్మ వేరు, శరీరం వేరు ఇలా చెప్పుకుంటాం కదా, వాళ్ళు అలా చెప్పుకోరు. ఆయన ఆత్మ, ఆయన శరీరం కూడా ఆత్మ, ఆయన మాట ఆత్మ, ఆయన చూపు ఆత్మ, అన్ని ఆత్మ అంటారు ఆ కృష్ణ భక్తులు. అన్ని ఆత్మ, ఆయన శరీరాన్ని ధ్యానం చేసినా మాకు మేము పొందేది ఆత్మ. ఆయన శరీరం ఆత్మ, మాట ఆత్మ, చూపు ఆత్మ, అంత ఆత్మ. నేను ఎడదీసుకోను, ప్రాకృతి శరీరం కాదు కృష్ణుని శరీరం, ప్రాకృతి శరీరం కాదు, అప్రాకృతి శరీరం అది. ఒకే శరీరం ధరించినట్టు కనిపించాడంతే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వేదంలో ఒక మాట ఉంది, ఆ భక్తుడు శివుని ఉద్దేశించి అంటాడు, శివ నేను ఏదైనా పొరపాట్లు చేశాననుకో, నేను అది కోపం వల్ల చేశాను కానీ మామూలుగా చేయలేదు, అంచేత నేను యజ్ఞం చేస్తున్నాను అని చేత నన్ను క్షమించి ఆశ్రయించుకున్నాను, క్షమించవనుకో, మీకు పెద్ద మనసు లేనట్టే. మరి ఆయన చెప్తున్నారు పట్టు, పెద్ద మనస్సు ఉన్న వాళ్ళు క్షమిస్తారకండి, చిన్న చిన్న మనస్సులు, బుల్లి బిల్లి మనస్సు ఉన్న వాళ్ళు క్షమించరకండి. ఒకవేళ నువ్వు నన్ను క్షమించవనుకో, నీకు పెద్ద మనస్సు లేదని అర్థం, నిన్ను ఆరాధించడం ఎందుకు? నీ మాట మామూలుగా పురాణాల్లో మాట కాదు, వేదంలో ఉండదు. కానీ అపరాధాన్ని నువ్వు క్షమించవనుకో, నీకు పెద్ద మనస్సు లేదని అర్థం. పెద్ద మనస్సు ఉన్న వాళ్ళు క్షమిస్తారు. ఒకవేళ నువ్వు క్షమించవని అనుకో, నీకు పెద్ద మనస్సు లేదని అర్థం. శివ నీకు పెద్ద మనసు లేకుండా మహాదేవుడు అవుతావు, మహాదేవుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనం కూడా ఏం చేయాలంటే చిన్న పని కూడా పెద్ద మనస్సుతో చేయాలి, అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఉంచుకుంటే నిజమైన సంపద మనస్సులోనే ఉంది, బయట లేదు సంపద. ఆ మనస్సులో దారిద్ర్యం ఉండకూడదు మనకు, ఆ సంపద అంతా పెద్ద మనస్సులోనే ఉంది. చేతి దక్షతగా చెయ్యి, మనస్సులో శుచిగా ఉండదు. ఇదే గీత సందేశం. నువ్వు అలాగ ఉన్నావనుకో, నువ్వంటే నేను ఇష్టపడతాను, ఇష్టపడటమే కదా నా స్వరూపాన్ని కూడా నీకు ఇస్తాను అంటాడు కృష్ణుడు గీతలో. శాంతి.